శ్రుతికాంతవక్త్రపద్మస్ఫురిత బహువిధస్తోత్ర నవ్యార్థజాతోద్గత వైచిత్రీ నిమగ్నాత్మకు స్వరముని గంధర్వ విద్యాధరేంద్రార్చిత పాదాంబోదు కాంతీసితృ దశశతదృక్శ్రీపతి బ్రహ్మసేవా సతత ప్రేమాత్మచేతో జనిత ఘనదయాశాలి చంద్రార్థమౌళిల్. ఈయన వెళ్ళే సమయానికి నారదుడు తుంబురుడు వేణులు పుచ్చుకొని శివుడి మీద గానం చేస్తున్నారు. అంటే అక్కడికి ఒక అద్భుతమైన దృశ్యం. అసలే పార్వతీ పరమేశ్వరులు తాండవం చేస్తున్నారు. ఈ తాండవం మళ్ళీ ఎలా ఉంది? ప్రేంఖణం ఉత్ప్రేంఖణం ఇలాంటివి చేస్తున్నారు. ప్రేంఖణం అంటే చుట్టూ గిర్రును తిరిగి పైకి ఎగరడం, ఉత్ప్రేంఖణం ఈ కాలు అలా పైకెత్తి నెత్తి మీదకి చేర్చడం. చూసారు ఇప్పటికి కూడా నృత్యం చేసేవాళ్ళు కొంతమంది అలా నృత్యం చేస్తూ హఠాత్తుగా ఈ కాలు తీసి నెత్తి మీదకి పెట్టుకుంటారు. ఇలాంటి భంగిమలతో అర్ధనారీశ్వరులు నృత్యం చేస్తున్నారు. ఆ నృత్యమునకు సంగీతం అందిస్తున్న వాళ్ళు నారదుడు తుంగురుడు ఇద్దరు అద్భుతంగా వీణ మీద రాగాలు పలికిస్తున్నారు, మధ్య మధ్యలో స్తోత్రాలు చేస్తున్నారు. ఆ సమయంలో నందీశ్వరుడు చండీశ్వరుడు భృంగి భృంగిరిటి మధ్యలలు వాయిస్తున్నారు చక్కగా డుబుకు 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 డుబుకని. బ్రహ్మ తక్కిన దేవతలు భక్తితో శివుడి మీద స్తోత్రాలు రచిస్తున్నారు. ఆసుగా వాళ్ళు పాడుతున్నారు సంగీతమునకు అనుగుణంగా. మళ్ళీ ఈ సంగీతం ఒకటి వాళ్ళ పాట ఒకటే కలగా? సాధారణంగా ఒక ఇద్దరు ముగ్గురు కలిసి పాడితే కంఠాలు ఒకే రకంగా ఉండాలి. అంతేగాని వాడు ముందెళ్ళా వీడు ముందెళ్ళా, కొంతమంది చూస్తూనే ఉంటాంగా. లలితా సహస్రనామం పారాయణ మొదలెడతాడు శ్రీమాతానిలోపు ఆవిడ శ్రీమహారాజ్ఞి అంటుంది. ఇంకేమిటది? ఒకే కంఠంతో పాడాలి. ఇప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడుతుందంటే ఆవిడతో పాటు పక్కన ఉన్నవాడు ఖచ్చితంగా ఎంత బాగా పడతారండి కలిసి చక్కని. అసలు ఎక్కడ ఆ కంఠాలు రెండు కింద అనిపించవు మనకి. పూర్వం కోరస్ కింద పాడారంటే కొన్ని కొన్ని ఉత్తమమైన కీర్తనలు మనకు ఆశ్చర్యం కలుగుతుంది అన్నమాట. చాలా కాలం క్రితం ఒక అద్భుతమైన శివగీతం విన్నారు. ఆ శివగీతంలో ఎవరు పాడుతున్నారో కూడా తెలియనంత బాగా పాడేశారు కలిపేసి. అబ్బబ్బబ్బా, అలాంటి విన్నప్పుడు శరీరం గగురుపాటు గురుగుతుంది. అంత అద్భుతంగా మృదువుగా మధురముగా అది కూడా మళ్ళీ ఆ కంఠంలో పవిత్రత కూడా గోచరించేలా పాడాలి. ఏమాత్రం వెకిలితనం లేకుండా పాడాలి. అన్ని రకాలు గానాలు బ్రహ్మాది దేవతలు చేస్తున్నారు. ప్రమథ కణాలంతా ఆనందంతో వాళ్ళు కూడా యథాశక్తిగా నృత్యం చేస్తున్నారు. గణపతి కూడా అద్భుతంగా నృత్యం చేస్తాడు. తాండవ గణపతి అంటారు ఆ సమయంలో. పార్వతీ పరమేశ్వరులతో సమానంగా నృత్యం చేయటువంటి అసంభవం. కానీ గణపతి అంత బాగా చేస్తున్నట్టు పక్కన కూర్చొని. ఆ సమయంలో కుమారస్వామి వారు ఆనందంతో మయూరం చేత నృత్యం చేయించాట తాను చేయడం మానేసి. అంటే నెమలి అటు ఇటు ఆడుతోంది, అది మగ నెమలి కదా, మగ నెమలే డ్యాన్స్ చేస్తుందండో ఆడ చేస్తామా? నాట్య మయూరి ఉండదు, నాట్య మయూరం ఉంటుంది. కానీ అసలు ఆడ నెమలికి పించం ఉండదు. ఒక్క నెమళ్లలో మాత్రం నృత్యం మగ నెమలే చేస్తుంది. మగ నెమలికి మాత్రమే భగవంతుడు పించం పెట్టాడు, ఆడ నెమలికి అసలు పించం ఉండదు. కాబట్టి ఎవరైనా నాట్యం చేస్తున్నప్పుడు నాట్య మయూరి అని పాడితే నాట్య మయూరి ఉండదు. అసలు మయూరి నాట్యం చెయ్యదు, మయూరము చేస్తుంది. అందువల్ల అక్కడ కుమారస్వామి వారి యొక్క వాహనం అది మయూరం, అది అద్భుతముగా నృత్యం చేస్తున్నది. ఇటువంటి శుభ సందర్భంగా ఈయన వెళ్ళి ముందు దూరం నుంచే నమస్కరించాడు, దగ్గరికి వెళ్ళకూడదట. నృత్యం చేస్తున్నప్పుడు దగ్గరికి వెళ్ళి ఏమండే కసేపు ఆపండి అని దండం పెట్టుకోకూడదు. గురువులు ఎప్పుడైనా పురాణానికి వెళుతున్నప్పుడు లేకపోతే జపం చేస్తున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు నృత్యం చేస్తున్నప్పుడు ఇలాంటప్పుడు నమస్కరించకుండా దూరం నుంచి తప్పుకోవాలని చేస్తారన్నమాట. జపం తన్న అభివాదయేత్ అంటే జపం చేసుకుంటున్న వాడికి నమస్కరించరాదు. నృత్యంతం నాభివాదయేత్ నారద పురాణంలో చెప్పారు. నారద పురాణంలో ఎవరికి నమస్కరించవచ్చో ఎవరికి నమస్కరించకూడదు చెప్పారు. నృత్యం చేస్తున్న సమయంలో వాడికి దండం పెట్టకూడదట. దండం పెట్టామనుకోండి వాడి కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. అలాగే ఈ ప్రవచనం చేస్తున్నప్పుడు ఉపన్యాసం చెబుతాం కదా, అప్పుడు వచ్చి దగ్గరికి అంటే వచ్చి బాగున్నారా నమస్కారం అండి అనద్దు. అయిపోయాక పెడతారు కానీ పర్వాలేదు, అయ్యాక ఒక 5 నిమిషాలు ఆగుతాం. 8:30కి స్వస్తి చెప్పాక ఆ మాత్రం ఆగుతాం. ఈ మధ్యలో ఏదో పొడుచుకొచ్చినట్టుగా వచ్చేసి ఇక్కడ నుంచి హా అండం అనమాట. దాంతో మొత్తం కార్యక్రమం రసాభాస అవుతుంది. అందుకని ప్రవచన సమయంలో నృత్యం సమయంలో జపం సమయంలో శయానం నిద్రపోతున్నప్పుడు కూడా దండం పెట్టకూడదు. నిద్రపోతున్నాడు కాళ్ళు అలా పైకి లేపి సూర్యకాంతం చూడండి, పాప సన్నగా రమణారెడ్డి గారు పడుకుని ఉంటే ఆయన నిద్రపోతున్నాడు కాళ్ళు ఢామ్మనెత్తి మీ పాదశమైన దక్కనివ్వండి అని దండం పెట్టి అక్కడ పారేసిపోతుంది. బాబోయ్ నా కాళ్ళు అంటే మీ కాళ్ళు ఉంటే చాలండి మీరు అడుగు పోయినా పర్వాలేదు అంటుంది. అలాగా నిద్రపోతున్నవాడి కాళ్ళు లేపి పాతివ్రత్యం ఎందుకు, దండం పెట్టక్కర్ల, అప్పుడు లేచాక నమస్కరించండి. వమంతం నాభివాదయేత్తు, ఎవడన్నా వాంతి చేసుకుంటున్నప్పుడు, డోక్కుంటున్నప్పుడు దగ్గరికి వెళ్ళి నమస్కరించకండి, అప్పుడు మరీ నమస్కరిస్తే వాడు మీ మీద కొక్కుతాడు. ఇలా ఎన్ని చెప్పారండి. కితవం అంటే జోదగాడికి, ఒక్క జోదగాడు తండ్రి అయితే మాత్రం దండం పెట్టచ్చట, తండ్రికి తల్లికి మాత్రం ఎన్ని వ్యసనములున్నా నమస్కరించాలి. అన్నగారు కద్దాడు నాకు, లేదు వాడు తండ్రితో సమానం, లేక వదినగారు తల్లితో సమానం, ఇవేవి ఒక్క జోదగాడ దగ్గర పనికిరావు. కాబట్టి జోదవాడేవాళ్ళు తల్లిదండ్రులు అయితే తప్ప తక్కిన ఇంకెవ్వరికి నమస్కరించకూడదు. గురువులకు మళ్ళీ ఇది పనిచేయదు, గురువులు పరీక్షిస్తారు. కావాలని మీరు ఏ సద్గురువు దగ్గరకు పెడితే ఆయనలో ఆడుతూ రారా అనగానే, గురువుగారు చెప్పారు, పద్మాకర్ గారు నారద పురాణంలో ఉందిట, జోదగాడికి దండం పెట్టకూడదట, కాబట్టి గురువు నీకు దండం పెట్టనకూడదట. గురువులకు మినహాయింపు ఉంటుంది, ఆయన ఏం చేసినా గురువే, ఆయనకి మాత్రం నమస్కారం చెయ్యాలి. తక్కిన వారికి ఇలాంటి విషయాల్లో నమస్కారం చెయ్యకూడదు. అవన్నీ తెలుసు కనుకే వారు దగ్గరికి వెళ్ళి నమస్కరించకుండా మానసిక నమస్కారం చేసి ఇప్పుడు వాళ్ళు ఒక్క క్షణం ఆగారు. ఎందుకు ఆగారో తెలుసా, ఆ సమయంలో పాటలు పాడుతున్న వాళ్ళు ఉన్నారు అక్కడ, పాడుతూ ఉంటే మధ్యలో పాడకూడదుగా, ఈ పాట ఈ రెండో పాట ఎత్తుకోవాలి కదా, అప్పుడు ఎత్తుకున్నారట వీళ్ళు. ఒక్క క్షణకాలంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ పరవశులైపోయారు. అవి కంఠమా, అసలు వాళ్ళు వాయిస్తున్నది వాయిద్యాల, అన్నంత ఆనందం పొందారు. అది కంఠం అంటే అపార్థం కాదు మళ్ళీ, కొంతమంది పాడితే అది కంఠంటోయ్ అని తిప్పుతాం. వీళ్ళు పాడుతూ ఉంటే రాళ్ళు కరిగిపోతున్నాయట. అహిమస్తకములకు ఒయ్యానం ఇస్తోందిట గానం, అంటే పాములు కూడా పడగ విప్పి నాట్యం చేసి అంత మధురంగా పాడారు, అంత చక్కగా వీణలు వాయించారు, మద్దెలలు వాయించారు. ఇక పరమేశ్వరుడు ఆనందం తట్టుకోలేక నృత్యం విపరీతంగా చేశాడు. ఇంత పూర్వం ఎప్పుడూ చేయలేనంత ఆనందంతో చేశాడు, అద్భుతంగా జరిగింది. ఆ ఆనందంతో నృత్యం చేసిన తర్వాత వీళ్ళిద్దరూ ఆయన పాదపద్మాలు గట్టిగా పట్టుకుని నృత్యం అయ్యాక ఆయన పాదాలు పట్టుకున్నారు, రకరకాల స్తోత్రాలు చేశారు. దేవ జగన్నాథ దేవేంద్ర వందిత వితత చారిత్ర సంతత పవిత్ర హాలాహలహార అహిరాజకేయూర బాలేందుభూష సద్భక్త పోష. దేవ జగన్నాథ దేవేంద్రాదుల చేత నమస్కారాలు అందుకునే ప్రభు, ఇవ్వడం తప్ప పుచ్చుకోవడం వెరగని దాతవి, ప్రాణం కూడా శత్రువులకి ఇచ్చిన వాడివి, నెత్తిమీద చేయిపెడితే భస్మం అయిపోతావు అనే వరమిచ్చి ముప్పు తెచ్చుకున్నా కూడా వరాలు ఇవ్వడం మానని మహాత్ముడివి, ఆ వ్యాజ కరుణామూర్తివి, కంఠంలో విషం నిలబెట్టుకుని ఈ లోకాలను కాపాడే కరుణామూర్తివి. బాలచంద్రరేఖ మౌళి నీకు నమస్కారం, అమ్మవారితో కలిసి లోకాలను రక్షించే నీకు నమస్కారం. ఆది దంపతులు మీరు, మీ కరుణ వల్ల ఈ లోకాలన్నీ పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, నశిస్తున్నాయి. నువ్వు శంకరుడివి, భక్తుల మనస్సు వశం చేసుకున్నవాడివి, వశం చేసుకున్నవాడిని వశంకరః అంటారన్నమాట. శంకర భక్తమానస వశంకర దుష్టమదాసురేంద్ర నాశంకర పాండునీల రుచి శంకరవర్ణ నిజాంగ భోగిరాట్ కంకణ పార్వతీ హృదయ కైరవ కైరవ మిత్ర యోగి హృత్పంకజ పంకజాప్త జయతాండవ ఖేళన భక్త పాలన. ప్రభు నీకు శంకరుడని పేరు. శం అంటే సుఖం, ఆనందం. లోకానికి శాంతినిస్తావు, సుఖమిస్తావు, ఆనందమిస్తావు, అందుకని శంకరః. శం కరోతీతి శంకరః, శం అనే ఒక అక్షరమునకు సుఖం అనర్థం. కరః కలిగించేవాడు, సుఖం కలిగించేవాడు నువ్వు. భక్త మానస వశంకర, భక్తుల యొక్క మనస్సుని వశం చేసుకుంటావు, భక్తులు నిన్ను చూడగానే నీ వశమైపోతారు. దుష్టులై లోకాలని నాశనం చేసి అహంకారంతో ఉన్న రాక్షసుల్ని నాశంకర నాశనం చేస్తావు, పాపాత్ములైన రాక్షసుల్ని నాశనం చేస్తావు. నీ శరీరం పాండు నీల రుచి శంకరవర్ణం, పాండు అంటే తెలుపు, నీలం అంటే నలుపు, ఇటు తెలుపు ఇటు నలుపుతో శంకరముగా అంటే రెండింటితో కూడినటువంటి రుచి కాంతి కలిగిన వాడు నువ్వు. నీ శరీరం రెండు రంగులతో ఉంటుంది, రెండు కాంతులతో. శరీరం అంతా తెలుపు, ఒక కంఠం నీలం. అందువల్ల ఇటు తెలుపు ఇటు నలుపు, ఈ రెండు మిశ్రితమైన కలబోసిన వర్ణము కలిగిన వాడ. నిజానికి సంకరము అంటే కలసిన అని అర్థం, రెండు కలిసిపోతే సంకరం అయిందిరా అంటాం అన్నమాట మనం. ఈ రెండు రంగులతో ఉన్నవారు నిజాంగ భోగిరాట్ కంకణ, నీ శరీరానికి భోగిరాట్ సర్పరాజులు కంకణాలు ఆభరణాలు, నీ శరీరం మీద సర్పాలే ఆభరణాలుగా ఉంటాయి. పార్వతీ హృదయ కైరవ కైరవ మిత్ర, పార్వతీదేవి యొక్క హృదయం ఒక కలువ పువ్వు, ఆ కలువ పువ్వును వికసింపచేసేటటువంటి చంద్రుడివి నువ్వు. కైరవమిత్రుడు అంటే చంద్రుడు, పార్వతీ హృదయ కైరవ కైరవ మిత్ర, పార్వతీదేవి యొక్క హృదయం అనే కలువ పువ్వుని వికసింపచేసే చంద్రుడివి. అంటే చంద్రుడు వస్తే కలువ వికసిస్తుంది, నువ్వు వస్తే పార్వతీ హృదయం వికసిస్తుంది. యోగుల హృదయములు తామర పువ్వులు, యోగుల హృదయములనే తామర పువ్వులను వికసింపచేసే సూర్యుడివి నువ్వు. సూర్యుడు రాగానే తామర పువ్వులు వికసిస్తాయి, నిన్ను చూడగానే యోగుల హృదయాలు వికసిస్తాయి. తాండవ ఖేళన భక్త పాలన అంటూ అపూర్వంగా పోతనామాత్యుడు అద్భుతమైన పద్యం రాశాడు. అలా వీళ్ళు స్తోత్రం చేయగానే ఆనందపడిపోయి, ఈ ఒక్క స్తోత్రం మాత్రం పోతన గారిదండో, ఆయన ప్రత్యేకంగా ఈ స్తోత్రాన్ని ఎన్నుకున్నాడు. ఈయన రాసిన దానికంటే ఆయన స్తోత్రమే నాకు ఎక్కువ ఆనందం కలిగించి ఈ సందర్భంగా ఆయన పద్యం తీసుకున్నాను. మేము అన్ని పద్యాలు కొట్టుకొస్తూ ఉంటాం కనుక. ఆ అశ్వతరుణ్ణి అతని తమ్ముణ్ణి మెచ్చుకున్న శివుడు, మీ సంగీత వైదృశ్యం గొప్పది, జ్ఞానత గొప్పది, మీరు ఎప్పుడూ లేనట్టుగా తాండవ నృత్యం చేయడానికి నాకు సాయం చేశారు, నేను మెచ్చుకున్నాను, ఏం కావాలంటే అది ఇస్తాను, అడిగితే నన్నేనే ఇచ్చేస్తాను అన్నాడే, నన్ను నేనే సమర్పించుకుంటాను అనగానే, ప్రభు అంత మాట అన్నావు చాలు, మాకేమేమి అక్కర్లా. పాపం కువలయాశ్వకుమారుడి భార్య మదాలస దురదృష్టవశాత్తు దుర్మరణం పాలయ్యింది. ఆ చచ్చిపోయిన మదాలస నాకు కూతురుగా పుట్టాలి, చచ్చేటప్పుడు ఎంత వయస్సుతో ఉందో, ఎటువంటి రూపంతో ఉందో, ఎటువంటి బుద్ధితో ఉందో అలా యథాతథంగా పుట్టాలి. అంటే మరి తీరా కొత్తగా పుట్టాక మొగుడు మర్చిపోతారా, మరి నెత్తి మీద దెబ్బలు తగిలిన వాళ్ళంతా ఫ్లాష్ బ్యాక్ మర్చిపోతారు, అప్పుడు అటువంటి వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది. అందుకని చచ్చిపోయే సమయములకు ఏ బుద్ధి ఏ జ్ఞానము ఏ రూపము ఏ వయస్సు ఏవేమున్నాయో అన్నీ ఉండాలి, యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉండాలి. మళ్ళీ ఆమె ఇదివరకు ఎలా ఉన్నది అలా ఉండాలి, అదే రూపంతో రావాలి, కానీ నాకు కూతురుగా పుట్టాలి. ఎందుకంటే అంత గొప్పవాడికి మళ్ళీ ఈవిని ఇవ్వడం ద్వారా అతన్ని నేను అల్లుడిగా చేసుకోవచ్చు, అదృష్టం పడుతుంది. ఎంత యోగమో చూసారా, అంటే దీన్ని బట్టి ఆ కుర్రాడి లక్షణములు ఎంత ఆకర్షించకపోతే ఏదో ఆవిడ పుట్టాలి, బతికేసి వస్తే చాలు అనొచ్చగా, ఆవిడ అలాగే రావాలి యథాతథంగా, కానీ నాకు కూతురుగా రావాలి. తద్వారా అతనితో బంధుత్వం ఏర్పడుతుంది, ఇది ఒక్క స్వార్థం నాకు. ఉత్తములతో బంధుత్వం ఉండాలట, ఉత్తములతో స్నేహం ఉండాలని కోరుకోకుండా ఎవడు ఉంటాడండి. తర్వాత ఈసారి పుట్టిన ఈమె యోగ జ్ఞానంతో పుట్టాలి, దత్తాత్రేయ భక్తురాలే పుట్టాలి. ఎందుకంటే దత్తుడి అనుగ్రహంతో నేను సంగీతం నేర్చుకున్నాను, దత్తుడి అనుగ్రహం వల్లే సరస్వతి నాకు ప్రసన్నురాలయ్యింది. కాబట్టి ఈవిడ దత్తభక్తురాలై యోగిని అయి యోగ మాత అవ్వాలి, అంటే ఈవిడికి పుట్టే కొడుకులు యోగులు అవ్వాలి, అటువంటి సంతానాన్ని పొందే ఆవిడ్ని నాకు ప్రసాదించన్నాడు. ఇది గొప్ప కోరిక కదా, ఏదో పుట్టాలి పెరగాలి లేకపోతే ఆవిడ యథాతథంగా రావాలని కాకుండా పుట్టే ఆవిడ లోకానికి ఉపయోగపడాలి. అటువంటి యోగిని మాతగా యోగినిగా ఆమె నాకు పుత్రికగా రావాలి అనగానే శివుడు తథాస్తు, నువ్వు ఇంటికి వెళ్ళి నీ సోదరుడితో పాటు మీ పితృదేవతల్ని తలుచుకొని మూడు పిండములు తయారు చేయి. ఎప్పుడు కూడా పిండాలు మూడు ఉండాలి, ఒకటి తండ్రి, ఒకటేమో ఆ తండ్రి తండ్రి ఆయన తండ్రి, అంటే తండ్రి తాత ముత్తాత. ఈ మూడు పిండాలు వరుసగా పూజామందిరంలో నా శివలింగాన్ని తయారు చేసి దానికి ఎదురుగుండా పెట్టు. అందులో మధ్యలో పిండం కళ్ళకు అద్దుకో, అది నువ్వు తినే. అప్పుడు నీ మధ్యలో నీకు 105 పడగలు ఉన్నాయిగా, ఈ 105 పడగల్లో మధ్యలో ఉన్న పడగలో నుంచి ఆ మదాలస నువ్వు తిన్న పిండం ద్వారా బయటకు వస్తుంది. ఆ పుట్టినావిడ పూర్వం ఎలా ఉందో అలాగే ఉంటుంది, ఎక్కడ మార్పు ఉండదు. కాకపోతే నువ్వు అడిగావు గనక యోగ జ్ఞానంతో పుడుతుంది, యోగీశ్వరి అవుతుంది. యోగీశ్వరులకు కొంత ఇబ్బంది ఉంది, ఏమిటది, పూర్వం ఉన్నంత సంసార భ్రమ ఉండదు. కొంతమంది కారణజన్ములు ఉంటారు, గురువులు పొగడ్డానికి అవ్వండి ఏమన్నారు గుర్తుపెట్టుకోండి, పలానా లోకం నుంచి మీరు వచ్చారు మీకు యోగ జాతకం ఉంది అన్నామంటే మిమ్మల్ని పొగిడి మీ దగ్గర నుంచి రూపాయి తీసుకోవడానికి గురువులు అలాంటి పిచ్చివాగులు వాగరు. ఇలాంటి జన్మలు ఎత్తేవాడు కొందరు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఏదో కారణం చేత దివ్యలోకాలకు వెళ్ళి మధ్యలో చచ్చిపోయో పూర్వజన్మలో లేక ఏదో తపస్సు చేసో పూర్వజన్మలో ఇంకో కారణం చేతనో చచ్చిపోయినటువంటి వాళ్ళు ఉత్తమ గతులకు వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ భూలోకంలో పుడతారు. వీళ్ళందరికీ కారణ జన్ములు అని పేరు. పూర్వజన్మలో చేసిన పుణ్యం వల్ల ఈ జన్మల వాళ్ళకి భక్తి ఏర్పడుతుంది, గురువుల మీద శ్రద్ధ ఏర్పడుతుంది. పూర్వపాపం వల్ల సంసారంలో ఉంటారు, పూర్వజన్మలో చేసిన కర్మ వల్ల. కానీ ఆ సంసార భ్రమ ఉండదు, సంసార వ్యామోహం ఉండదు, ఈశ్వరుడి మీద వ్యామోహం ఉంటుంది. అందుకే మీకు మీరాబాయి చూడండి, పెళ్లి చేసుకుంది, మొగుడున్నాడు, కానీ కృష్ణుడే జగద్గురువే నా భర్త అని ఆయన మీద పాటలు పాడి ఆయనలో కలిసిపోయింది ద్వారకలో. ఇలా ఎంతమంది భక్తులను చూసాం మనం. అలాగే ఈశ్వర కటాక్షస్సు పొందినటువంటి ఒక యోగిని మాత్రం ఉన్నది, ఆవిడ వెళ్ళి రామేశ్వరంలో శివుల్లో కలిసిపోయింది. ఇప్పటికీ అలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఎందుకు అలా వస్తారంటే, నేను చెప్పానుగా, ఇలాగ ఏదో ఒక మరణం పొందిన వాళ్ళు అలా వస్తారు, కారణ జన్మురాళ్ళు. అందుకే ఇప్పుడు శివుడు ఏమన్నాడు, నీకు కూతురి పుడుతుంది మధ్యలో ఉన్న పడగలో నుంచి, కానీ ఆవిడ యోగిని అవుతుంది, కాబట్టి పూర్వంలాగా సంసారం మీద వ్యామోహం ఉండదు, భర్తని కౌరవిస్తుంది, సంతానం పొందుతుంది, కానీ సంసార భ్రమ ఉండదు కనుక పూర్వం ఉన్న భోగాలు ఎక్కువ అనుభవించదు, పిల్లల్ని ఉత్తములుగా తీర్చిదిద్దుతుంది. ఆవిడ పిల్లల్లో ఒక పిల్లవాడు సాక్షాత్తు దత్తాత్రేయుని ఆశ్రయించి యోగజ్ఞానం పొందుతాడు. ఆ యోగజ్ఞానం లోకమంతా వ్యాపిస్తుంది. ఆ కుర్రవాడి వల్ల దత్త చరిత్ర మరింత వ్యాప్తిలోకి వస్తుంది. నువ్వు ఇంటికి వెళ్ళు అని శివుడు ఆశీర్వదించాడు. అప్పుడు ఆయన తన ఇంటికి వచ్చి సోదరుడితో పాటు ఈశ్వరుణ్ణి పూజించి శివలింగానికి ఎదురుగుండా మూడు చక్కని పిండాలు తయారు చేశాడు. తెల్లని అన్నం ముద్దలు తయారు చేశాడు, మూడు పిండాలు పెట్టాడు. మధ్యలో పిండం కళ్ళకు అద్దుకుని శివుడు చెప్పినట్టే మింగేశాడు. మింగగానే ఆయన మధ్యలో ఉన్న పడగలో నుంచి పెద్ద శబ్దంతో మదాలస బయటకు వచ్చి కూతురుగా జన్మించేసింది. ఎప్పుడో 2.5 ఏళ్ల క్రితం మరణించింది, 2.5 ఏళ్ళు అయింది ఆవిడ, అప్పటికి ఆవిడ పోయి. కానీ ఇప్పుడు పుట్టినప్పుడు ఆవిడ 2.5 సంవత్సరముల క్రితం ఏ రూపంతో ఉందో, ఏ కాంతితో ఉందో, ఏ జడ వేసుకుందో, కొప్పులో ఏ పువ్వులు పెట్టుకుందో, వాటితో సైతంగా పుట్టేసిందిట. కాకపోతే అధికంగా యోగ జ్ఞానం వచ్చిందిట. ఆ యోగ జ్ఞానంతో వచ్చి, తండ్రి నా కర్తవ్యం ఏమిటి అనగానే, నీ పూర్వజన్మ అంతా నీ గుర్తుంది కనుక నీ భర్త ఎవరో నీకు తెలుసు కదా అంటే, అదే నా భర్త వెళ్ళిపోయాడు బాబు, మా ఆయన కువలయాస్య కుమారుడు, పాతాళకేతును చంపాడు, నన్ను తీసుకొచ్చాడు, ఆయన మరణవార్త వినేగా నేను చచ్చిపోయాను, ఆయన బతికున్నాడని తర్వాత తెలిసింది నాకు, నేను చచ్చాక, కానీ నేను బతకలేకపోయాను, నీ ధర్మమానని బ్రతికొచ్చాను, కాబట్టి నువ్వేం చెబితే చేస్తాను, ఇప్పుడు నేను నీ కూతురుగా పుట్టాను కనుక తండ్రి ఆజ్ఞ కాదని ఆయన దగ్గరికి వెళ్ళకూడదు. అక్కడ వచ్చిన సమస్య అది, తన భర్త ఎవరో తెలుసు, ఆయన చూడాలని మనసు తహతహలాడుతోంది. అయినప్పటికీ ఇప్పుడు నాగరాజు గారు కూతురు ఆవిడ, అందుకని తండ్రికి చెప్పకుండా కూతురు అత్తారింటికి వెళ్ళకూడదు. పూర్వం అలాంటి నియమాలు పాటించేవాళ్ళండి. అంతేగాని నీమోహం నీకు చెప్పేది ఏమిటి, మా ఆయన దగ్గరికి పోతున్నా ఠామ్ అని వెళ్ళేవారు కదా, ఏమిటో కదా. అందుకని నీకు తెలియకుండా నేను వెళ్ళకూడదంటే నువ్వు నా దగ్గర కొంతకాలం రహస్యంగా ఉండు, ఇంతకాలం ఎలాగో ఉన్నావు కదా, మీ ఆయన్ని ఇక్కడికే పిలిచి కొంచెం మాయ చేసి సరదాగా కొంచెం ఏడిపించి ఇస్తానని అడిగి ఇదో సరదా రాగానే టక్కును పట్టుకొచ్చి ఇవ్వలేదు, మీ ఆయన్ని కొంచెం తమాషా చేస్తాను, అతనికి అప్పగిస్తాను, బంగారం లాంటి పిల్లల్ని కనమ్మా, ఇటు పాతాళలోకవాసులమైన నాగులకి అటు భూలోకవాసులైన మానవులకి కూడా సత్కీర్తి తెచ్చిపెడదు కానీ అని ఆవిడ్ని తన అంతఃపురంలో రహస్యంగా దాచాడు. ఇప్పుడు ఆవిడ తన కూతురు కనుక ఆనందం కూడా పొందాడు. ఆవిడ మాత్రం ఎవరికంట పడకుండా చూశాడు, తన కొడుకులకు కూడా తెలియకుండా చేశాడు. మళ్ళీ పిల్లలకి తెలిస్తే లీక్ చేస్తారు, అందుకని వీళ్ళు ఈ వాట్సాప్లు వచ్చాయి కదా అని చెప్పి పాతాళలోకం నుంచి అక్కడ టిక్కర్ పంపేసి మీ ఆవిడ బతికిందంటే ఇంకా మజాయం ఉంటుంది. అందుకని ఎక్కడ ఎవరికి ఏమీ చెప్పకుండా తన జాగ్రత్తగా రహస్యంగా దాచాడు. ఆ తర్వాత ఒక రోజున కుమారుల్ని పిలిచాడు, నాయనలారా ఆ మధ్యన మీరు నాతో ఏదో అన్నారు, ఆ పని ఎంతవరకు వచ్చింది అనగానే ఏమిటి నాన్నగారు అన్నారు, వీళ్ళు తెల్లబోయి అప్పుడే మర్చిపోయారా, భూలోకంలో కువలయాస్యుడనే కుమారుడికి మీకు స్నేహం ఏర్పడింది, అతన్ని ఇక్కడికి తీసుకొస్తామని, అతను వచ్చాక ఏదైనా ఉపకారం చేయాలని అని నేనంటే అతనికి ఉపకారం చేయడం అంత తేలిక కాదన్నారు, ఇంతకీ ఏం జరిగింది ఆ గొడవ, మనుజేంద్ర సుత్తునకు ఉపకృతి వనరింపవలయు అంటిరి వనరించి తిరే అన్నట్ట. ఏమి ఎరగనట్టుగా, మహారాజు పుత్రుడికి ఉపకారం చేయాలన్నారు, చేశారా అంటే నా అన్న వేళాకోళం వాడుతున్నావా, ఆయనకు ఉపకారం చేసే శక్తి ఉంటే ఎప్పుడో చేసేవాళ్ళం కదా, నీదాకా వచ్చేవాళ్ళమా, త్రిమూర్తులు తప్ప మా అనవమాత్రులు పని చేయలేదు, మా ఊరు పావులు మేము అసలు చేయలేము, అందుకే మాట్లాడకుండా ఊరుకున్నాం, మమ్మల్ని దెప్పుతున్నావా అన్నారట పిల్లలు. దెప్పడం కోసం కాదులే, పోన్లే, మనం ఉపకారం చేసినా చేయలేకపోయినా అతనికి ఆతిథ్యం ఇవ్వగలం కదా. మీరిద్దరూ తక్షణం రేపు ఉదయం అతని దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి నేను చెప్పానని ఆ కుర్రాణ్ణి ఈ పాతాళ లోకానికి తీసుకురండి, మా నాన్నగారు తీసుకురమ్మన్నారు అని చెప్తే అతను కాదండవు. ఏం చేస్తారో తెలియదు ఆ కుర్రాన్ని, నేను ఇక్కడికి తీసుకురావాలనుకుంటున్నాను, చూడాలనుకుంటున్నాను, ఆ బాధ్యత మీది, వెళ్ళిరండి వెళ్ళిరండి అనగానే వాళ్ళు ఆనందపడిపోయి, నాన్నగారు మీరు ఎంత మాట అన్నారండి, ఎప్పుడు మీరు ఆ కుర్రవాడిని ఇక్కడికి పిలిపిస్తారా, మన ఇంటికి తీసుకొచ్చి సన్మానం చేద్దామని మేము అనుకున్నాం, ఇప్పుడు మీరు ఆ మాట చెప్పారు, మాకు ఆనందంగా ఉంది, ఈ రాత్రి మేము నిద్రపోం అని ఆ రాత్రి అంతా అలాగే నిద్రపోకుండా గడిపి తెల్లవారుజామున లేచి, కొంతమంది రైలు తెల్లవారుజామున 5 అనుకోండి రాత్రి 12 వెళ్ళి స్టేషన్లో కూర్చుంటారు. అలా ఆ రోజుల్లో మా చిన్నప్పుడు అలాగే నేను చేశాను, 12 అర్ధరాత్రి 12 రైలు. ఇక చూడండి రామచంద్ర ప్రభు రైలు ఎప్పుడు ఎక్కం కదా చిన్నప్పుడు, అందుకని పెందరాళ్ళు వెళ్ళిపోతాం బాబోయ్ రైలు దాటిపోతుందేమో అని మధ్యాహ్నం 12 వెళ్ళి కూర్చునేవాడు. అప్పుడు అలాగే ఉండేవాడు, గణపురం నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే భీమవరం మాయిదారి బస్సు ఎప్పుడు వస్తుందో తెలియదు, గంట ప్రయాణానికి 3 వెయిటింగ్ ఉండేదండి ఆ రోజుల్లో. ఏం ప్రయాణాలు, ఇప్పుడు ఏమీ లేదు, పొద్దున్న ఇక్కడ ఉంటున్నాం 2 కాశీ వెళ్ళిపోతున్నాం, రామచంద్ర ప్రభు విజయవాడలో ఫ్లైట్ ఎక్కితే 15 శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళిపోతున్నాం, చికాగో వెళ్ళిపోతున్నాం, ఇప్పుడు విజయవాడలో మళ్ళీ హైదరాబాద్ కూడా ఎక్కర్లేదు, ఎక్కడికి ఎక్కర్లేదు, విజయవాడలో ఫ్లైట్ ఎక్కితే ఢిల్లీలో దింపుతాడు, ఢిల్లీలో ఎక్కామంటే నాన్ స్టాప్ చికాగో వెళ్ళిపోవచ్చు చికాకు లేకుండా. కానీ ఆ రోజుల్లో చాలా యాతనగా ఉండేది కదా, పాపం వీళ్ళు అలాగే మొత్తం మీద నిద్రపోకుండా లేచి తెల్లవారుజామున లేచి స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకుని మళ్ళీ భూలోకానికి వచ్చి మానవాకారాలు బ్రాహ్మణాకారాలు ధరించారు, ధరించి కోవలయాస్యుడి దగ్గరికి వెళ్ళిపోయారు. కోవలయాస్యుడు ఏమిటారా రోజు కంటే మరీ పెందరాళ్ళే వచ్చారు, ఇంత పెందరాళ్ళు ఎప్పుడు రారంటే ఏం చేయమంటావు, మా నాన్నగారు నిన్ను చూడాలనుకుంటున్నారు, మా నాన్నగారికి నీ గొప్పతనం చెప్పాం, మాకు భూలోకంలో కోవలయాస్యుడు అనే ఒక కుర్రాడు ఉన్నాడు, అతడు మా మిత్రుడు, అతడు చాలా ఉత్తముడు, జ్ఞానం కలిగిన వాడిని నీ గురించి పొగిడితే మా నాన్న ఆనందపడిపోయి అతన్ని తీసుకురండి అని చెప్పాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావో తెలియదు, ఉన్నవాడు ఉన్నట్టే ఉన్న పడంగా మాతో రావాలి, బట్టలు సర్దుకుంటాం, ఇంటికి కడతాం, కొంతమందిని రమ్మంటే ఒక పెద్ద గొడవ అది, బట్టలు సర్దుకోవాలంటారు, ఒక ఆయన ఉన్నాడు నాతో ఎప్పుడు రమ్మన్నా మెడిసిన్ సర్దుకోవాలంటాడు, వాయిదారి మెడిసిన్ మందులు మందులు మందులు, ఇవి ఒక గొడవ, అవేమీ లేదు, ఉన్నవాడు ఉన్నట్టు మాతో వచ్చేయాలి అనగా అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, శ్రీయుత నీవు ప్రియమునన్ మా ఇంటికి రాగవలయు నావుడు మాయిల్ మీ ఇల్లని వేరడమిటు చేయుదురే ఇది సఖిత్వశీలము తెరగే. అప్పుడు కోలయాసుడు అన్నాడు, మిత్రులారా ఇంతకాలానికి ఇలా వేరు చేస్తూ పలుకుతారే, మీ ఇల్లు మా ఇల్లు అంటారా, మా ఇంటికి రావాలి మా ఇంటికి రావాలి అంటే మీ ఇల్లు వేరు మా ఇల్లు వేరు అని అర్థం వస్తోంది. స్నేహితులు మనం, స్నేహం అంటే ఏమిటి, స్నేహంలో నా ఇల్లే మీ ఇల్లు, మీ ఇల్లే నా ఇల్లు, మీరు నేను ఒకటే, కాబట్టి నా ఇది నా ఆస్తి కాదు మీ ఆస్తి, మీ ఆస్తి నా ఆస్తి, కాబట్టి మన ఇంటికి వెడదామలా, మా ఇంటికి రావా ఎప్పుడు మీ ఇంటికి రావాలా అంటే నన్ను దూరం పెట్టినట్టు అవుతుంది అనగానే పొరపాటు జరిగింది. అంత సందేహం వద్దు, చాలా కాలం తర్వాత మా నాన్నగారు నిన్ను చూడాలి అని కోరారు, కోరిన వెంటనే మాకు మనస్సులో ఆనందం ఉప్పొంగిపోయింది, మా ఇంటికి తీసుకెడుతున్నాం అనే ఆనందంలో ఇలా మాట్లాడాం, కానీ మనకి మనకి భేదం ఉందా, సందేహం లేదు, నిజం సుమా, నీ మనస్సే మా మనస్సు, మా మనస్సే నీ మనస్సు, శరీరములు వేరు అభిప్రాయములు ఒకటి, కాబట్టి మనకి మనకి భేదం ఎలా ఉంటుంది, నీ ఇల్లు మా ఇల్లే మా ఇల్లు నీ ఇల్లే, మొహమాటం లేదు. అందువల్లే ఈ వాదోపవాదాలకి ఆపి నువ్వు మాత్రం తక్కువ మాతో రావాలనగానే లేచి నిలబడ్డట్ట ఆయన, నాయనలారా మిత్రులారా నేను తండ్రి పిలిస్తే ఆలస్యం లేకుండా తక్షణం వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరిస్తాను, మీ తండ్రి నా తండ్రి, నా తండ్రి పిలిచిన తర్వాత ఆలస్యం చేయటం అపరాధం పాపం, లేవండి లేవండి బయలుదేరండి, ఎక్కడుంది మీ ఇల్లు అన్నాడు, మనిల్ అన్నాడు. అనగానే తీసుకెడతాం కంగారు పడుకోవాలి, నిన్ను మేము తీసుకెడతాంగా, ఇప్పటిదాకా వీళ్ళిద్దరూ మానవులు అనుకుంటున్నాడు ఆయన, వీళ్ళు నాగరాజు కొడుకులు అని చెప్పలేదుగా ఇంతవరకు, అందుకని రా అని చెయ్యి పుచ్చుకుని మెల్లిగా ఉద్యానవనం దాటించారు. ఇంకెక్కడ అక్కడెక్కడన్నా ఉందా అన్నట్ట, ఇదిగో నువ్వు మాట్లాడుకున్నారా, ఈలోపు కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుందాం, కబుర్లో పెడితే మనకి దారి తెలియదు అని కబుర్లు పెట్టి ఛందస్సు చెప్పి పద్యాలు చెప్పి పాటలు పాడి గోమతి దగ్గరికి తీసుకొచ్చారు. గోమతి నది దగ్గర వచ్చారా అంటే నది దాటాక మీ ఊరుందా? నేను ఎప్పుడు ఈ నది వరకే వచ్చారు కానీ నది దాటి వెళ్ళలేదు. బహుశా నదికి అవలి ఒడ్డున మీ రాజ్యం ఉందా అన్నట్ట. నీకేతొచ్చా? వచ్చు. అయితే రా అని మారు మాట్లాడుకుంటే ఇద్దరు చెరువు రెక్క పుచ్చుకుని బుడుంగు నీళ్ళలో ఉంచారు. ఆ నీళ్ళల్లో ములగడం ములగడం ఈయన తెల్లబోయి చూస్తుండగా పాతాళానికి వచ్చారు. పాములు కదా నదిలో ఉంచి పాతాళానికి పట్టుకొచ్చాయి. ఆయన తెల్లబోయి ఎక్కడికి పట్టుకెడుతున్నారు, నేను ఎక్కడున్నాను అన్నట్టు పాప ఆయన. ఈ నీళ్ళలో మునిగిన వాడు ఎక్కడికెడుతున్నాడో తెలియదు. చూస్తే అదో పెద్ద విచిత్ర లోకం. ఆ లోకంలో ఎర్రని పడగలు కలిగిన పాములు, తెల్లని పాములు, నల్లని పాములు, పసుపుపచ్చ రంగులో ఉన్న పాములు, ఆకుపచ్చ రంగులో ఉన్న పాములు, 5 పడగలు, 100 పడగలు, 1000 పడగలు, 101 పడగలు, 2 పడగలు, 1 పడగ, ఇలా రకరకాల పడగలు ఉన్నటువంటి విచిత్రమైన పాములు, మగపాములు, ఆడపాములు, ఈ పాములు పెరవేసి కొడుతున్నాయి, అటు ఇటు పరిగెట్టుకుంటూ పోతున్నాయి, వాటి నెత్తి మీద రకరకాల మణులున్నాయి, ధగ ధగ వెలిగిపోతున్న పాతాళలోకం పట్టపగల్లో ఉంది. ఈయనకి మతిపోయి ఆనాడు రాక్షసుడు మోసం చేసినట్టుగా కొంప తీసి ఎవరన్నా మోసం చేశారనుకునేలోపు ఈ ఇద్దరూ కాస్త 101 పడగలున్న విశాలమైనటువంటి పడగలున్న పాములుగా మారిపోయారట ఒక్కసారిగా. పణముల పణముల మణిస్వస్తిక లక్షణ రుచిరాంగులగు వారి కనుగొని పుల్లేక్షణుడై అతడాహా బ్రాహ్మణులరే మీరలు అది లెస్సయని కడునగుచున్. హఠాత్తుగా పడగలతోటి 101 పడగలతో పాములు అయిపోయారుగా వీళ్ళు, తెల్లని పాములు, ఇంతంత పడగలు. పడగల మీద స్వస్తిక్ చిహ్నాలు ఉన్నాయి, మణులు ఉన్నాయి. అటువంటి రూపం చూసి ఆయన ఇలా కళ్ళు తెరిచి దగ్గరికంటా వీళ్ళు చూసి తెల్లబోయి ఇదా బ్రాహ్మణ లక్షణం, ఇంతకాలం మేము ద్విజులం ద్విజులం అంటే నిజంగా ద్విజులు అనుకున్నాను, ఏ శృంగేరి శారదాపేట నుంచి వచ్చేసారు వీరు అనుకున్నాను నేను. హారి ద్విజులంటే పాములని అర్థమా అన్నట్టు నవ్వుతూ అప్పుడు వాడు చేతులు జోడించి మా అపచారాన్ని క్షమించు, మా అపరాధాన్ని మన్నించు, మేము అశ్వతరుడనే నాగరాజు పిల్లలు అనగానే తెల్లబోయి అశ్వతరుడంటే ఆదిశేషుడి తమ్ముడు వాసుకి తమ్ముడు ఆయనేనా అంటే అవును అన్నారట వాళ్ళు. ఏం ఆశ్చర్యం, సాక్షాత్తు విష్ణుమూర్తికి పాను పోయిన ఆదిశేషుడు, శివుడి మెడలో ఆభరణంగా ఉండే వాసుకి యొక్క తమ్ముడు అశ్వతరుడి పిల్లల, నన్ను ధన్యుణ్ణి చేయడానికి పాతాళలోకం నుంచి భూలోకానికి వచ్చారా అనగానే వాళ్ళు దగ్గరికి తీసుకొని కౌగులించుకొని నీలాంటి పండితుడికి విష్ణువు కూడా మిత్రుడు అవుతాడు, మేము అవడంలో ఆశ్చర్యమే ఉన్నది, మేము పాములు అని చెబితే నువ్వు దగ్గరికి రానివ్వవు, అందుకని భయపడి ఈ రూపం ధరించి ఇన్నేళ్లుగా నీతో స్నేహం చేశాం, ఈ చిన్న తప్పు క్షమించమనగానే ఆయన ఆనందపడి అసలు పాతాళలోకంలో వరాలిచ్చే దేవతలు వచ్చి స్నేహం చేస్తే క్షమించడం ఏమిటి, కాకపోతే నా బాధల్లా మీరు నాగరాజకుమారులు ప్రజలకి వరాలు ఇచ్చేటటువంటి దేవతలను తెలియక మిత్రుల కింద భావించి అప్పుడప్పుడు ఒరే పొండ్రా ఇలాంటి పలుకులు పలికాను, నేనే మీకు తెలియక అపచారం చేస్తే ఆ అపచారాలు మనస్సులో పెట్టుకోక క్షమించండి, అపచారములకు తగిన ఉపచారములు చేసుకుంటానన్నట్ట. అపచారాలు లేవు, ఉపచారాలు లేవు, మనందరం ఒకటే, మా నాన్నగారు మీ నాన్నగారే, మనం అన్నదమ్ములం, ఆయన ఇప్పటికే నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు రా అనగానే చాలా ఆనందపడిపోయి అసలు పాతాళలోకానికి వెళ్ళమని ఊహ రావడమే కష్టం కదండి, నాకు వెళ్ళాలనుంది, వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోతాం ఏమిటి, కాబట్టి అంత తేలిగ్గా ఏం వెళ్ళలేము. ఇప్పుడు ఆయన రాగలిగాడు అందుకే ఆనందపడిపోయాడు. వీళ్ళిద్దరూ చక్కగా అతన్ని పుచ్చుకొని నాగరాజు గారు అశ్వతరుడు కూర్చున్న చోటికి తీసుకెళ్ళారు. నాగరాజు మందిరం స్వచ్ఛమైన స్ఫటికమణుల చేత తాపడం చేయబడిన మందిరం. ఈ స్ఫటికమణులకు మధ్య మధ్యలో మాణిక్యాలు, పద్మరాగములు అంటే ఎర్రని మణులు, కెంపులు ఇటువంటివి కూడా అక్కడక్కడ తాపడం చేయబడి ఉన్నాయి. అనేక మణుల చేత ఆ మణుల యొక్క కాంతులతోటి తళతళలాడిపోతున్న సర్పరాజ మహాభవనంలోకి కువలయాసుడు అడుగుపెట్టాడు. అక్కడ ఒక పెద్ద సింహాసనం ఉన్నది. ఆ సింహాసనం మీద దివ్యమంగళ రూపంతో అశ్వతర మహారాజు గారు ఈయనకి దర్శనమిచ్చాడు. పాములు కామరూపులను చాలాసార్లు చెప్పుకున్నాం కదా మనం, అవి ఎప్పుడూ సర్పాకారంలో ఉండవు, పాతాళలోకంలో పరిపాలన చేసేటప్పుడు అవి కూడా ఇంద్రుడు, చంద్రుడు, యముడు మొదలైనటువంటి వాళ్ళు ఎటువంటి దివ్య రూపంలో ఉంటారో ఆ రూపంలో ఉంటారు. ఇది మానవ రూపం వంటి రూపం కాదు. మానవ రూపానికి చెమట పట్టడము, నోట్లోంచి లాలాజలం రావడము, శ్లేష్మము, వాతము, రక్తము, ఇటువంటివన్నీ మానవ శరీర లక్షణాలు. కానీ దివ్య శరీరంలో ఈ లౌకిక ప్రాణులకు ఉండే రక్తం కానీ, ఈ శ్లేష్మాదులు కానీ, ఈ పైత్య రసం కానీ, లేక కంటి మీద రెప్పపాటు ఉండడం కానీ, నోట్లోంచి లాలాజలం రావడం కానీ ఇలాంటివి ఉండవు. చెమట పట్టడం ఉండదు. ఈ లక్షణాలను బట్టే వీళ్ళు దివ్యులా లేక భవ్యులా తెలుస్తుంది. భవ్యులు అంటే భూమి మీద ఉన్నవాళ్ళు, దివ్యులు దేవలోకం వంటి లోకాల్లో ఉన్నవాళ్ళు. వాళ్ళకి ఈ లక్షణాలు ఉండవు అన్నమాట. ఏవి ఇందాక చెప్పినా లాలాజలం, శ్వేదజలం వంటి ఉండవు. కాబట్టి అది దివ్య శరీరం. ఆ దివ్య శరీరానికి అనుగుణమైన మంచి వస్త్రం ధరించాడని, అసలు కట్టుకునే వస్త్రాన్ని బట్టి కూడా మనం ఎటువంటి వాడమో లోకానికి తెలుస్తుందట. వస్త్రం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో పిచ్చి పిచ్చి కొట్టడం చూడగానే ముందు సగం గౌరవం పోదు. పద్మాకర్ గారు ఉపన్యాసానికి వచ్చారటో పంచి చక్కగా లాల్చో కండువా వేసుకుంటే బాగుంటుంది, కానీ దూదేకులు వాళ్ళు ఎవళ్ళో వేసుకున్నట్టుగా అయ్యా దనేటారు, గళ్ళలుంగి వేసుకుంటే ఇబ్బంది కదా. మరి ఆ ప్రొఫెషన్ ఒక్కొక్క ప్రొఫెషనల్ కూడా ఉండాలన్నమాట. నేను ఏదో స్విమ్మింగ్ పూల్లో దూకాను అనుకోండి, అప్పుడు అక్కడ ఆడుకునేటప్పుడు ఏవో పిచ్చిలాగులు వేసుకున్నానంటే అర్థం ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ ఉన్నప్పుడు తగిన వేషం ఉండాలి. వస్త్రేణ వపుష వాచ విద్యయ వినయేన చ వకారై పంచభిర్హీనో నరో నాయాతి గౌరవం. ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణి గొప్పవాడే. వాడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ ప్రాణి తక్కువవాడు కాదు, ఎక్కువవాడు కాదు, కానీ ఆయా సమయములకు తగినటువంటి వస్త్రధారణతో వాడు శోభిస్తాడు. మొట్టమొదటి మనిషిని చూడగానే గౌరవం పొందాలంటే వస్త్రం బాగుండాలి, మంచి బట్ట కట్టుకోవాలి. పురాణములకు వచ్చినప్పుడు ఒక రకం బట్టలు కట్టుకోవాలి, ఆడుకోవడానికి పెడుతున్నప్పుడు అప్పుడు వేరే బట్టలు కట్టుకోవాలి, రేపు పొద్దున ఇప్పుడు స్నానానికి పెడుతున్నప్పుడు అప్పుడు చక్కగా తువ్వాలు లాంటివి కట్టుకోవాలి, అప్పుడు ఎంతంత మంచులతో పెడితే ఇబ్బంది వస్తుంది. కాబట్టి అన్నమాట ఏమిటి, తగిన వస్త్రము, వస్త్రముతో గౌరవం పొందుతాడు. కాబట్టి ఎప్పుడు కూడా పురాణం చెప్పడానికి వచ్చేటప్పుడు, గుళ్ళోకి వెళ్ళేటప్పుడు గళ్ళలుంగీలు, గళ్ళ కండువాలు, కాఫీ షర్ట్లు, టీషర్ట్లు ఇవి వేసుకుని వెళ్ళకూడదు, శాస్త్ర నిషిద్ధం. అప్పుడు ఇలాంటి వస్త్రాలు, పవిత్ర వస్త్రాలు ఉండాలి. మీరే చూస్తున్నారుగా ఈ మధ్యకాలంలో ఉపన్యాసాలకి అమెరికా వెళ్ళి భయంకరమైనటువంటి వస్త్రాలు వేసుకున్న పుణ్యాత్మని చెడవాడ తిట్టిపారేట్లు మీరు ఏకిపారేస్తున్నారు. ఎందుకు ఎక్కుతున్నారంటే వస్త్రం ఎలా ఉండాలో శాస్త్రం చెప్పింది, ఆ వస్త్ర ధారణ లేదు గనక నువ్వే సరిగ్గా బట్ట కట్టుకుని వాడు రేపు పొద్దున బట్టల గురించి ఏం చెబుతావు అంటారా లేదా. నేను ఇక్కడేమో పిచ్చి బట్టలు కట్టుకుని, మిమ్మల్ని మాత్రం మంచి బట్టలు కట్టుకోండి. ఆయన పూజకి వెళ్ళేటప్పుడు పవిత్ర వస్త్రాలు కట్టుకోండి అంటే మీరు ఎలా ఒప్పుకుంటారు. చెప్పేవాడు చేసి చూపించాలి, ఆచరణలో ఉండాలి అది. శుభ్రంగా నేనేమో పాయసం తింటూ, మీరెవ్వరూ పాయసం తినద్దు, తీపి తినద్దు అంటే మర్నాడు ఒక్కడ ఉపన్యాసానికి రాడు. అందువల్ల వస్త్రం బాగుండాలి, వస్త్రముతో గౌరవం వస్తుంది. రెండవది వపుష శరీరం. శరీరం భగవంతుడు ఇస్తాడు, అది పుట్టుకతో కొందరు అందంగా ఉంటారు, కొందరు సామాన్యంగా ఉంటారు, కొందరు సుకుమారంగా ఉంటారు, కొందరు భయంకరంగా ఉంటారు. ఈ రూపములు భగవంతుడిచ్చినవి, ఉన్న రూపమును జాగ్రత్తగా ఉంచుకోవడం అని శాస్త్రం. ఇక్కడ నీ వపుషు, నీకు పుట్టుకతో వచ్చిన శరీరం మారదు, కానీ ఆ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకో, స్నానం చెయ్యి, చెమట వాసన లేకుండా చూసుకో, కాస్త అలంకారం చేసుకో. ఈ అలంకారం ద్వారా నువ్వు బాగుంటావు. కాబట్టి గౌరవం పొందడానికి వస్త్రం, తర్వాత రెండవది వపుషు అంటే శరీరం, మూడవది వాచ, వాక్కుతో కూడా గౌరవం పొందుతావు. ఎవరినైనా మనం గౌరవిస్తే వాడు గౌరవిస్తాడు, ప్రేమగా మాట్లాడితే వాడు ప్రేమగా మాట్లాడతాడు. వచ్చిన వాళ్ళల్లో నువ్వు సొంటవి, నువ్వు పెంటవని తిడితే వాడు పొరపాటు కూడా మనతో మాట్లాడు. కాబట్టి వాక్కులతో మనం గౌరవం పొందాలి, మన మాట బాగుండాలి, ఆ మాట మృదువుగా ఉండాలి, అవతల వాడికి ఆహ్లాదం కలిగించేలా ఉండాలి, అర్థమయ్యేలా ఉండాలి. కాబట్టే ఒక్కొక్కటి మాట్లాడితే ఎక్కువ జనం వస్తారు, ఒక్కొక్కటి మాట్లాడితే పారిపోవడానికి గల కారణం వాక్కులో తేడాయి. కాబట్టి వాక్కు ఎప్పుడు బాగుండాలి. ఎప్పుడు చూసినా పోరాడదాం, పోరాడదాం అంటే ఎవరితో పోరాడితో పిచ్చా, అస్తమానం తగాదా పడకూడదు. వాక్కు కఠినంగా కాకుండా మృదువుగా ఉంటే ఎవడైనా లొంగిపోతాడు. గుర్తుపెట్టుకోండి, ప్రియవాక్య ప్రధానైన సర్వే తుష్యంతి జంతవ తస్మాత్ తథైవ కర్తవ్యం వచనే కాదరిద్రత. ప్రేమగా మాట్లాడితే సకల ప్రాణులు మన వశమవుతాయి, కాబట్టి అదే మన కర్తవ్యం. వాక్కుకి దారిద్ర్యం ఉండకూడదు. డబ్బు ఇవ్వడానికి దారిద్ర్యం ఉండొచ్చు, డొనేషన్ ఇవ్వలేకపోవచ్చు నువ్వు, కానీ మాట మాత్రం భగవంతుడు ఇచ్చాడు గనక మూగవాడివి కాదు గనక ప్రేమగా మాట్లాడి జనాన్ని వశం చేసుకో, వాక్కుతో గౌరవం వస్తుంది. ఆ తర్వాత ఏమిటి, విద్య. వాక్ ఎంత బాగున్నా పాండిత్యం కూడా ఉండాలి. ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటే ఇతనికి చదువు వచ్చా లేదా అని మనకు అర్థమైపోతుంది. అంటే నాలుగు మాటలను బట్టి వీడికి చదువుకున్నాడు వీడు చదువుకోలేదని తెలుస్తుంది. విద్య ఎక్కువగా ఉంటే వాడికి ఎప్పుడు గౌరవం వస్తుంది. కాబట్టి నాలుగవది గౌరవం పొందడానికి విద్య అనే వస్తువు. ఈ తర్వాత చివరి వకారం ఏమిటి, వినయం. ఎన్నున్నా వినయం లేకపోతే ఉపయోగంది. వినయం అంటే కేవలం కనిపించినట్టుకల్లా దండం పెట్టడం కష్టమా? నయం అంటే నీతి, వినయం అంటే చక్కని నీతి. శాస్త్రములలో చెప్పిన ఆచారం కూడా ఉండాలి, నీతి ఉండాలి. మనిషి దగ్గర నీతి తప్పితే ఆ మనిషిని మనం గౌరవించలేం. పొరపాటును కూడా చెప్పులు ఎత్తుకుపోయేవాళ్ళం, చెయ్యరాని పనులు చేసేవాళ్ళం మనం గౌరవిస్తామా? ప్రతి ప్రాణిని అహంకారంతో ధిక్కరించేవాడిని మనం గౌరవించలేం. బాబు వీడికి చాలా అహంకారం అండి, వీడి దగ్గరికి రానివ్వకూడదు అనుకుంటున్నాం కదా. కాబట్టి మనిషికి వినయం కూడా అవసరం. ఇవన్నీ వా అనే అక్షరంతో ప్రారంభమవుతాయి, అందుకే వాటికి పంచవకారములని పేరు. వస్త్రేణ వపుష వాచ విద్యయ వినయేన చ వకారై పంచభిర్హేన నరః నాయాతి గౌరవం. ఈ ఐదు వకారములు లేనివాడు గౌరవం పొందడు. కనీసం కొన్ని అయినా ఉండాలి, అన్నీ ఉంటే వాడు సంపూర్ణమైన కీర్తి పొందుతాడు. అందువల్ల నాగరాజు లోకానికి చెప్పడానికి చక్కని అంబరములతో శోభిల్లబడ్డాట. దివ్యమాల్యాంబరణాభరణ శోభితుడును, దివ్యమైన దేవతలు ధరించేటటువంటి పవిత్రమైన అంబర వస్త్రం ధరించాడు. మాల్య దండలు కూడా, దండలు కూడా మరీ ఇంతంతంతంత మాలలు వేయటము, అవేమో గుచ్చుకుపోయే దండలు ఉండకూడదు. చక్కగా ఎంత శోభ ఇలాంటి మల్లెపూలు క్లుప్తంగా ఉండేవో, గుచ్చుకోకుండా ఉండేవో, ఇటువంటి దండలు వేస్తే కనీసం ఒక్క సెకనైనా వెళ్ళ ఉంచుకుంటాడు. చాలా కాలం క్రితం ఒక ఆయన దండ వేసిన వెంటనే తీసేస్తారు బాబోయ్ అని బాధపడితే ఓ రోజున ఆయన కోసం దండ వేసుకున్నాను. ఇంకా చూడండి ఉపన్యాసం సేపు ఒకటే దొరద, గోక్కుని గోక్కుని తర్వాత ఇంట్లో కడితే ఇదంతా ఎర్రగా అయిపోయింది. ఇంతకీ అందులో ఆకులు వేసి దండ కట్టారు, ఆకుల్లో ఒకటి దొరద గుండారు. ఇక చూడండి బాబు మా చెడ్డ బాధ. తర్వాత అప్పుడప్పుడు కొంతమంది దండలు పట్టుకొస్తారు, ఆ దండల్లో ఆకు పురుగులు, పిచ్చ పురుగులు, రకరకాల పురుగులు ఉంటాయి. ఈ పురుగులతోటి వస్తుంది మనకి బాధ, ఒకటే బాధ అనమాట. అందువల్ల కూడా దండలు వేసుకోలేకపోతున్నాం. దేవుడు దేవుళ్ళు అక్కడ ఇక్కడ మాత్రం మంచి మల్లెపూలు దండిస్తున్నారు. ఈ దండ వేసుకుని ఎందుకు తీయాల్సి వస్తుందంటే ఇక్కడ మాకు మైక్ ఉంటుంది, ఈ మైకుతోటి ఇప్పుడు మీకు రికార్డింగ్ అవుతుంది. రేపు పొద్దున్న మీకు ఈ లైవ్లో పెడుతున్నది కానీ ఇది కానీ ఈ మైకు వల్ల స్పష్టంగా పెడుతుంది. దీనికి కండువా తగిలినా శబ్దం వచ్చి ఆ రికార్డింగ్ చాలా తేడా వస్తుంది, డిస్టర్బెన్స్ వస్తుంది. రేపు పొద్దున ప్రసారం అయ్యేటప్పుడు ఇబ్బంది రాకూడదు. అందుకే నా మెడలో ఎప్పుడూ ఒక స్ఫటికమాల ఉండేది, ఆ మాల కూడా వేసుకోవడం మానేశాను దీనికోసమని. అది వచ్చి దీనికి టిక్కును కొట్టుకోవడం, అలా ఇది వచ్చి దీన్ని మూసేస్తుంది. అప్పుడప్పుడు కండువా చూశారు, ఇలా ఎందుకు సర్దుకుంటున్నాం, ఏదో నేనేదో గొప్ప అలంకారం చేసుకున్నానని మేసాలు వెలేసినట్టు జుట్టు సర్దుకున్నట్టు సర్దుకోవడం కాదు ఇది. ఈ కండువా వచ్చి దీని మీద పడితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, రికార్డింగ్ సక్రమంగా అవ్వదు. అవ్వకపోతే రేపు ఎప్పుడైనా ఇది ఏ ఛానల్లో అయినా ప్రసారం అయితే వినేవాడికి బాగుండదు. ఇన్ని కారణాల చేత ఇంత జాగ్రత్త తీసుకుంటున్నాను అంటే మా బాధలు మీకేం తెలుస్తాయి. దర్జా కూర్చుని మీరు అటు తిప్పుకుని ఇటు తిప్పుకుని కాళ్ళు వింటున్నారు, నేను ఇవ్వగా రెండు గంటలు కదలకుండా కూర్చోవాలి. కాబట్టి పురాణాలు చెప్పేవాడు అక్కడ కూర్చుంటున్నాడు, వాడు ఏదో దండం పెడుతున్నారు అనుకోకండి, అలా కదలకుండా బిగుసుకుపోయి బొమ్మలో ఉండి యాతన పడితే అప్పుడు గౌరవిస్తారు. మీకు రెండు గంటలు చెప్పాలంటే వీడికి ఎన్ని విషయాలు కంఠస్థం ఉండాలి, ఎంత చదవాలి పొద్దున్నది సాయంకాలం దాకా. మా యావత్ జీవితం ఈ చదువే లోకంగా బతుకుతున్నాం కాబట్టి మీకు అర్థమవుతుంది. ఏదో అప్పుడప్పుడు సినిమా చూసొచ్చు, ఒక క్షణం చూసొస్తే మీకు ఇంతలా అర్థం కాదు. కాబట్టి పౌరాణికుడు ఒక నిత్య సాధకుడు, తపస్సు చేసేవాడు అలా యావత్ జీవితం తపస్సు చేస్తున్నట్టే ఈ పురాణములకి, కావ్యములకి, మంత్రతంత్రాలకి, జపాలకి యావత్ జీవితం అంకితం అయితే మీరు కొంత వినగలుగుతున్నారు. ఇదంతా ఒక తపశ్శక్తి గుర్తుపెట్టుకోండి, ఇది నేను కాదు పౌరాణికుడు ఎవడైనా చేసే పని అది. అలా చేస్తే అప్పుడు మీకు అది అర్థమవుతుంది. అంటే మీకోసం తన జీవితాన్ని కేవలం తపస్సుతో గడుపుతున్నటువంటి వాడు వీడు. మీరు చూస్తున్నారు కదా 45 రోజులు ఒంటరిగా కుటుంబంతో సంబంధం ఉండదు ఈ పౌరాణికులకి. ఎన్ని రోజులు వెళ్ళినా అసలు ఇంట్లో ఎవరున్నారో తెలియదు, బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. కేవలం ఆ మందిరంలో కూర్చుని అలా చదువుకుంటూ ఏదో వేళకి పుణ్యాత్ములు ఎవరైనా అంత పెడితే తింటూ, ఆ పెట్టేటప్పుడు కూడా ఒక్కొక్క ఊళ్ళో ఒక్కోటి పెడతారు, ఓ చోట కొబ్బరికాయ పెడతారు, అక్కడికి దగ్గు, ఓ చోట వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళు పెడతారు. ఏం పెట్టినా అవేం విసుక్కోకుండా తినాలి. అదే మీకైతే మీ ఇంట్లో కనుక ఈ పూట శుభ్రంగా మైసూరు బజ్జీ పెట్టండి, లేకపోతే బూరెలు కావాలండి అని బూరెలు వేయించుకుంటారు. ఇప్పుడు నాకు బూరెవడు వేస్తాడు, నాకు గారెగనా అనిపిస్తే ఎవడు వేస్తాడు, వేయడు కదా. అయినా సరే వాటికి సర్దుకోవాలి కదా. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అవన్నీ దృష్టిలో పెట్టుకుని మనిషి యావత్ జీవితం ఒక తపస్సుతో గడపాలి. అటువంటి తపస్శాలి గనక సరి అయిన మాల వేసుకున్నాడు, పవిత్రమైన మాల వేసుకున్నాడు, వస్త్రం వేసుకున్నాడు, ఆభరణాలు వేసుకున్నాడు, నవరత్నములు తాపడం చేయబడిన కిరీటం పెట్టుకున్నాడు, ఒక బంగారపు గద్దె మీద కూర్చున్నాడు, ఆయనకు అటు ఇటు కొంతమంది నాగస్త్రీలు వింజామరలు ఇస్తున్నారు. వెల్ల చామరము, అది వింజామరం అవుతుంది, తెల్లని చామరం అన్నమాట. చామరము అంటే చమరీ మృగముల యొక్క వెంట్రుకల గుజ్జు. పర్వతాల్లో కైలాస పర్వతం దగ్గర ఉన్న మానసరోవరం దగ్గర అని జంతువులు ఉంటాయి, ఆ జంతువులు వెంట్రుకల్ని కత్తిరిస్తారు, వాటిని చామరము అంటాం అన్నమాట. ఆ వెంట్రుకల్ని వాటిని ఏం చేస్తాం, గుళ్ళో ఏ వెండిలోనో బంగారం ఎత్తడిలోనో ఏదో ఒక ధాతువులో బిగించి బంధింపజేసి దాన్ని దేవుడికి ఇలా విసురుతారు. అవి నల్లగా కాకుండా తెల్లగా ఉంటే వింజామరలు అన్నమాట, మామూలుగా రకరకాల రంగుల్లో ఉంటే చామరములు అంటాం. ఈ చమరీ మృగాలనే ఇంగ్లీష్లో యాక్స్ అంటారు, వైఏఎక్స్ యాక్స్, జడల బర్రి అని కూడా అంటాం మనం. వాటి యొక్క వెంట్రుకలు అన్నమాట. అటువంటి చామరములను, తెల్ల చామరములను, వెల్ల చామరములను సర్పస్త్రీలు విసురుతున్నారు, వీస్తున్నారు. అటువంటి మహాత్ముడు ఇన్ని భోగములతో ఉన్నవాడు, ఇన్ని భోగములున్నా వైరాగ్య సంపన్నుడు, జ్ఞాని, పరోపకార పరాయణుడైన అశ్వతరుడనే నాగరాజుని దూరం నుంచే చూచినటువంటి కువలయాస్సుడు పరుగు పరుగున వెళ్ళి ఆయన కాళ్ళ మీద తలపెట్టి వినయంగా నమస్కరించాడు. ఎందుకో తెలుసిన, పెద్దలకి నమస్కరించాలి, అదో పక్కన పెట్టండి. అసలు ఆ రూపం చూడగానే గౌరవం కలిగిందిట, మనిషిని చూడగానే ఈతడు మహాత్ముడు అనిపించిందంటే ఇంకా అతనిలో తపశ్శక్తి ఉందని అర్థం. ఒక్కొక్కడిని చూడగానే అంత గౌరవం కలుగుతుంది, ఎందుకో తెలియదు. ఒక్కొక్కడిని చూస్తే ఆత్మీయత కలుగుతుంది, ఈయనకి దగ్గరగా వెడితే బాగుండు, ఈయన కోసం శరీరం కూడా త్యాగం చెయ్యాలనిపిస్తుంది. అదే పూర్వజన్మ బంధం, గురువుల మీద అనుబంధం ఉన్నటువంటి వాడు, అభిమానం ఉన్నవాడు తరిస్తాడు. నిజంగా కూడా ఒకసారి ఆలోచించండి, అశ్వతరుడు ఎవరో ఇంతవరకు ఆయన చూడలేదు, అయినా ఎందుకు నమస్కరించాడో తెలుసా, ఆయన మనస్సు అట, అశ్వతరుడి మనస్సు. అశ్వతరుడి మనస్సు ఎటువంటిదో మీరు నిన్నటి దాకా విన్నారు. ఇతడు ఎవడంటే అసలు ఈ కువలయాసుడు, ఆయనకి ఏమన్నా సంబంధం ఉన్నదా? ఎక్కడో తన కుమారులకి అతడు స్నేహితుడు, ఆ కుమారులు రోజు భూలోకానికి వెళ్ళి కువలయాసుడితో స్నేహం చేసి అతని కథ తెలుసుకుని అతనితో కబుర్లు చెప్పి కాలక్షేపం చేసేవాళ్ళు. ఆ మాత్రానికే కుమారుల ద్వారా అతని చరిత్ర తెలుసుకున్నాడు. ఆ చరిత్రలో ఏమని తెలుసుకున్నాడు, అతని భార్య పోయిందని తెలుసుకున్నాడు. తెలుసుకుని తన దాని తను పోయాడా, అయ్యో అంత మంచివాడికి భార్య లేదా, ఆ భార్య నేను ఇవ్వాలనుకున్నాడు, పిల్లలకు కూడా చెప్పలేదు, దానికోసం ఎంత తపస్సు చేశాడు, తన స్వార్థం కోసం చేయలేదు. ముందు వెళ్ళాడు, బ్రహ్మని మెప్పించాడు, బ్రహ్మ ద్వారా సరస్వతిని పట్టుకున్నాడు, సరస్వతిని ప్రార్థించాడు, ఆవిడ ద్వారా సంగీతం నేర్చుకున్నాడు, ఈ సంగీతంతో శివుణ్ణి మెప్పించాడు సోదర సమేతంగా, శివుడి ద్వారా ఆవిడ్ని బ్రతికించుకునేటటువంటి ఉపాయం తెలుసుకున్నాడు, ఆవిడ బ్రతికించాడు. ఎవరికి కావాలండి ఈ రోజుల్లో, ఒకసారి ఆలోచించండి. మన పక్కింటి వాడు ఏమైపోతున్నాడో కూడా పట్టించుకోవట్లేదు వాడు మనం. అటువంటిది ఎక్కడో తన కుమారులకు స్నేహితుడైన ఒక కుమారుడికి ఇంత కష్టం వచ్చిందని తెలుసుకుని అతని కోసం తపస్సు చేసి అతని భార్యని బ్రతికించిన ఉదాత్త చరిత్రుడు, అంతటి మంచివాడు. ఇలాంటి మంచి మనం పురాణాల్లో నేర్చుకోవాలి. ఊరికే కథ వినేసి సస్పెన్స్గా ఉందనుకుంటే ఉపయోగం లేదు. ఆ సస్పెన్స్ మనకెందుకు, సస్పెన్స్ ఎలాగో ఉంటుంది, కథ చాలా పసందుగా ఉంటుంది. పురాణ కథలలో ఉన్న మహానుభావుల చరిత్ర తెలుసుకుని ఓహో అంత కాకపోయినా ఎంతో కొంత మనం లోకోపకారం చేద్దాం అనుకోవాలి. పరోపకారమే ఈ జీవితం యొక్క పరమావధి. అలా పరోపకారం చేసేవాడిని చూడగానే మీకు ఆనందం కలుగుతుంది, వాడెవడో మీకు అక్కర్లా, ఇతన్ని చూడగానే ఇతని ముఖాన్ని చూడగానే మనకి నమస్కారం పెట్టాలి అని అనిపిస్తుందిట. ఎప్పుడు అతనిలో పరోపకార బుద్ధి ఉండి. ఇవాళ నదులు తమ నీళ్లు తాము తాగుతున్నాయా, ఆవులు తమ పాలు తామే తాగేస్తున్నాయా, అలాగే మహాత్ములు తమ జీవితం పరుల కోసం త్యాగం చేస్తారు. అందుకే పరోపకారార్థమిదం శరీరం, ఇదం ఈ శరీరం, శరీరము పరోపకారార్థం, ఇతరులకు ఉపకారం చేయడం కోసమే. నీ శరీరం ఇతరులకు ఉపకారం చేయడానికి వినియోగించు. ఏదో భగవంతుడు నీకు సంపదిస్తే నువ్వు అనుభవించు, కానీ ఇతరులకు ఉపకారం చేయటానికి ఎక్కువ భాగం నీ జీవితాన్ని నీ ధనాన్ని వెచ్చించు. అలా వెచ్చించేవాడు అందరి పూజలు అందుకుంటాడు, అతడే తరిస్తాడు. అందుకే ఇతన్ని చూడగానే అమాంతంగా పాదాల మీద పడి నమస్కరించాక ఆయన కూడా ప్రేమతో లేవనెత్తి కౌగలించుకుని రాబాబు అని కన్న కొడుకుని చేరదీసినట్టు చేరదీశాడు. ఈ తలని వాసన చూశాడు. పూర్వం పిల్లలకి తల దగ్గర పెట్టగానే ఆ తల మీద ముక్కు పెట్టి వాసన చూసేవారు, మూర్ధాఘ్రాణము అంటారు. పిల్లలకు ఆయువు పెరుగుతుంది వల్ల తల్లిదండ్రులు పిల్లల్ని దగ్గరికి తీసుకుని తలని వాసన చూడాలి. దానికి ఏమని పేరు? మూర్ధ ఆఘ్రాణము. ఆఘ్రాణం అంటే వాసన చూచుట, మూర్ధాఘ్రాణం తల వాసన చూడటం. అంటే పూర్వం రెండు రోజులు కోసారైనా తలంటుకునేవారు, శుభ్రంగా తలంటుకు స్నానం చేస్తే అప్పుడు మూర్ధాఘ్రాణం చేయగలుగుతాం. అది కూడా కుంకుడికాయ పులుసుతో అభ్యంకర స్నానం చేసేవారు. అప్పుడు ఈ సహస్రార కమలం వికసిస్తుంది. ఇంతకీ తల్లిదండ్రులు ఎందుకు వాసన చూడాలి? తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ ఉంటుంది. ఈ ప్రేమ ఉచ్ఛ్వాస నిశ్వాసముల ద్వారా బయటకు వస్తుంది. ఇతరులకు ఉపయోగపడదు కానీ పిల్లలకి శిష్యులకి, అంటే గురువుల ద్వారా శిష్యులకి, తల్లిదండ్రుల ద్వారా పిల్లలకి ఈ ముక్కు నుంచి వచ్చే గాలి ఈ తలకి తగలగానే పిల్లలకి జ్ఞాపక శక్తి అభివృద్ధి అవుతుంది అని ఆయుర్వేదం చెబుతోంది. అందుకని అని ఒకసారి వాసన చూసేవారట. అలా వాసన చూడగానే ఈ గాలి ఏం చేస్తుందన్నమాట, ఈ తల పైభాగంలో ఉన్న డెప్ప పైభాగంలో ఉన్న ఒక బిందు స్థానం, అదే సహస్రార పద్మం, దానికి తగులుతుంది గాలి. తగలగానే అది వికసిస్తుంది, చురుకుతనం దానికి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పిల్లలకి బాగా పెరుగుతుంది. అందుకని పిల్లలు రోజు తల్లిదండ్రులకు నమస్కరించేవారు. పూర్వం వాళ్ళని లేవనెత్తి తలని వాసన చూసేవారు తల్లిదండ్రులు. మూర్ఖునిరి మూర్ధాఘ్రాణము చేసిరి అని మన పౌరాణికులు అందుకు చెప్పారన్నమాట. ఇప్పుడు కూడా పిల్లలు రోజు తల్లిదండ్రులకు నమస్కరించండి, వాళ్ళు కూడా వాసన చూడాలి తల. ఈయన అలాగే ఆఘ్రాణం చేసి పక్కనే కూర్చోబెట్టుకుని ప్రేమగా అతని చెయ్యి చేతిలోకి తీసుకుని, నాయన నీ గురించి ఎంతో విన్నాను, నా పిల్లలు రోజు అన్నం తినడం మానేసి నీ గురించే పొగడ్డం మొదలెట్టారు, నాగామృతం కూడా తాగటం లేదు వాళ్ళు, నీ వాగమృతం కురోలేరట, ఇక నాగామృతం వాళ్ళకి వెగటైపోయింది. అంటే దేవలోకంలో ఉన్న అమృతం వేరుంటాయి, పాతాళ లోకంలో ఒక ప్రత్యేకమైన అమృతం ఉంటుంది, దానికి నాగ అమృతం, నాగామృతం అని పేరు. ఈ అమృతం వాళ్ళు తాగుతారు. ఈ అమృతం ఎక్కువ కాలం జీవించే శక్తి ఇస్తుంది. ఓ 100 ఏళ్ళు బతికేవాడిని 1000 ఏళ్ళు బతకనిస్తుంది. లేదా నాకు ఎక్కువ కాలం జీవం వద్దు బలం కావాలనుకుంటే ఒక కుండ తాగితే వాడికి 1000 ఏనుగులు బలం వస్తుంది. అటువంటిది భీముడు 10 కడవలు తాగాడని మీకు మహాభారతంలో ఆదిపర్వంలో చెప్పాను, గుర్తుండే ఉంటుంది. సంస్కృతంలో వ్యాసుడు రాశాడు, నాగామృతం 10 కడవలు తాగితే 10000 ఏనుగుల బలం వచ్చింది. అందుకే అతడు నాగాయుత బల సంపన్నుడు అయ్యాడు. ఎప్పుడైనా మీరు కూడా పాతాళలోకానికి వెళ్ళేప్పుడు వాళ్ళు అమృతం ఇస్తామంటే వద్దనకండి, తాగండి కొంచెం బలం వస్తుంది. ఓ చెంబుడు తాగితే 1 ఏనుగు బలం వస్తుంది, కుండ తాగేస్తే 1000 ఏనుగులు బలం వస్తుంది. 1000 ఏనుగులు బలం రావడం గొప్ప కాదు, కానీ వచ్చిన తర్వాత దానికి ఇబ్బంది ఉంది. దానికి బాగా భోజనం వెయ్యాలి. భోజనం అంటే మొత్తం మీ అందరూ కలిసి ఎంత తింటారో వాడు ఒక్కడు అంత తినేస్తాడు. అప్పుడు వాడిని పోషించవలసిన అవసరం వస్తుంది. పోషించాలంటే మళ్ళీ కష్టాలు ఉంటాయి. అందుకని ఇప్పుడు నాగలోకానికి ఎవరిని పెడితే వాళ్ళని నేను పంపించకుండా ఇక్కడే అట్టే పెట్టేస్తున్నాను. ఇక్కడ ఉంటే చాలు, మళ్ళీ మీకోసం చాలా యాతన పడాలి. ఎప్పటికే పాపం లక్షలు ఖర్చు పెట్టి ఎంతోమందికి ఆయన అన్నదానం చేస్తున్నారు, ఒక్కడే 10,000 మంది తినేసేస్తే హరిగారికి కొంత ఇబ్బంది వస్తుంది. అందుకని ఆయన్ని కేవలం మానవ మాతృడిగా భోజనం చేసేవాడికి భోజనం పెట్టేటట్టు అట్టే పెడుతున్నాను. అలాంటి ఆ నాగామృతం ఈ మధ్యన పిల్లలు తాగట్లేదట. ఎందుకని? నీ వాక్కమృతం తాగుతున్నారు, వాగమృతం తాగుతున్నారు. నీ వాక్కులనే అమృతం ఉంది, ఈ అమృతం అసహ్యం అనిపిస్తున్నది, వెగటవుతున్నది. నువ్వు ఎటువంటి వాడివి? తల్లిదండ్రులు పూజించేవాడివని, నీ భార్య అంటే నీకు ఎంతో ప్రేమయని, ప్రజల్ని కన్న బిడ్డల్లా చూస్తావని, శత్రువులకు మాత్రం భయంకరుడివని విన్నాను. ఇది కదా నీ జన్మకి సఫల, పుట్టినందుకు ఇలాంటి మంచి పనులు చేయాలి, మహాత్ముల చేత ప్రశంసలు అందుకోవాలి. ఏదో పుట్టాము తెచ్చామంటే కాదు, పుట్టినవాడు పెద్దల యొక్క ప్రశంసలు పొందాలి, పవిత్రంగా నడుచుకోవాలి. పరదూషణములు చేయక దరిద్రులకు వారి యందు దయ కలిగి పీడితులకు దిక్కై పరగడు పురుషుండు సుగుణ బంధురుడెందు. ఎప్పుడు ఇతరులను అనవసరంగా తిట్టకుండా, ఎప్పుడు పరదోషణ అనవసరం మనకి, పరదోషణం వల్ల పాపం తప్ప మరేం ఉండదు. కాబట్టి పరనింద చేయటం మానేసి ఎవరైనా దారిద్ర్యంతో బాధపడుతూ ఉంటే అటువంటి వారికి యథాశక్తిగా దానం చేసి వాళ్ళ మీద దయ చూపించి బాగా కష్టాల్లో ఉన్న వాళ్ళ కష్టం తొలగించి వాళ్ళకి సహాయం చేసి జీవించేటటువంటి జీవి మహాత్ముడు అని పిలువబడతాడు, ఉత్తముడు అని పిలువబడతాడు. అంతటి సుగుణాలు రాసి ప్రపంచంలో మరొకటి ఉన్నాడు, ఇవే గొప్ప లక్షణాలంటే అని పరిపరి విధాలుగా పలికి, పిల్లలారా ఈయన వచ్చాడు కదానని కబుర్లతో కడుపు నింపడం కాదు, మనలో నాగలోకంలో కూడా మంచి విందు భోజనాలు ఉన్నాయి, అవన్నీ ఏర్పాటు చేయించండి అని అప్పటికప్పుడు భూలోకంలో మానవ మాతృడు తిని ఎరగని రకరకాల పిండి వంటలతో ఆయనకి విందు చేశాడు. ఆ పూర్వమైన విందుట, అటువంటి విందు ఆయనతో పూర్వం ఎప్పుడు ఎరగడం, ఏదో భూలోకంలో బెండకాయ, దొండకాయ, కాకరకాయ, కేకరకాయ ఇలాంటి కూరగాయలు ఎరుగును. పాతాళంలో విచిత్రమైనటువంటి కూరగాయలు ఉన్నాయట, అవి పాతాళ శాఖలు. ఆ శాఖలు కూడా రకరకాల రుచులతో షడ్రుతులతో మేళవింపబడ్డాయి. ఇంకా రకరకాలైన మధుర పదార్థాలు ఉన్నాయట. మజ్జన భోజనాది నిత్య నియత కృత్యములు సలిపి ఈ విధంగా ఆయనకి భోజనాలు పెట్టాడు, రకరకాల స్నానాలు చేయటానికి కావలసిన ఏర్పాట్లు చేశాట. మానవ మాతృలు ఎరగనటువంటి కొన్ని స్నానాలు ఉన్నాయి అక్కడ, పన్నీరు లాంటి నీళ్లు, మంచి సువాసనతో ఉన్న నీళ్లు, ఆ నీళ్లతో ఉన్న చెరువులు, ఆ చెరువుల్లో ఈతలు కొట్టే విధానం, ఇవన్నీ నేర్పాడు. అంటే స్నానం కూడా ఆహ్లాదమే అక్కడ, పాతాళ స్నానం, పాతాళలో ఒక భోజనం. ఆ భోజనాలు కూడా తాను కూర్చున్నాడు, అతనితో పాటు తన కొడుకుల్ని కూర్చోబెట్టాడు. కొంతమంది ఇంటికి వచ్చిన వాడికి మీ భోజనం మీరు తినండి, మీరు తిన్నాక మేము స్పెషల్ ఫోన్ చేస్తాం అంటారు. అలా కాకుండా అతిథిని తనతో సమానంగా కూర్చోబెట్టుకుని అతనితో కలిసి భోజనం చేయటం అనేది ఒక సంప్రదాయం. అందుకని తాను కూర్చున్నాడు, తన పిల్లల్ని కూర్చోబెట్టాడు, అతన్ని కూర్చోబెట్టాడు, నలుగురు కలిసి విందు భోజనం చేశారు. కర్మగారు నేను చాలా కాలం క్రితం ఒక ఆయన ఇంటికి భోజనానికి వెళ్ళా, ఆయన మాత్రం కూర్చోలేదు, మీరు తినండి అన్నాడు. ఎందుకు ఇడ్లేనరా బాబు భోజనాన్ని కొనుక్కున్నాను అనమాట. అలా ముక్కుబడి భోజనాలు పెట్టకూడదు మనం, ప్రేమగా గౌరవంగా శాస్త్ర మర్యాదతో భోజనం పెట్టాలి. అలాంటి భోజనం తిన్నాక లేపి ఓ భద్రమూర్తి, ఓ శుభప్రదమైన ఆకారం కలిగిన వాడా, పుణ్యాత్ముడా, నువ్వు మా ఇంటికి అభ్యాగతుడి అయ్యావు. పిలిస్తే వచ్చినవాడు అభ్యాగతుడు, పిలవకుండా వస్తే అతిథి. మనం ఎవరినైనా ఆహ్వానిస్తే అప్పుడు మన ఇంటికి వచ్చాడు అనుకోండి, ఆయన్ని అభి ఆగత, పిలవగా వచ్చినవాడు, అదే అతిథి. ఏ తిథి వారవర్జ్యాలు లేకుండా తనంత తాను వచ్చి పడ్డాడు అనమాట, అప్పుడు ఆయన అతిథి. ఈ ఇద్దరు సమానమే. అందులో అభ్యాగత స్వయం విష్ణువు, పిలవగా వచ్చాడు విష్ణువు, పిలవకుండా వస్తే శివుట్ట, అతిథి ఏమో ఈశ్వర స్వరూపుడు, పిలిస్తే వచ్చేవాడు విష్ణు స్వరూపుడు. కాబట్టి మన ఇంటికి వచ్చిన అతిథిని అభ్యాగతుణ్ణి శివకేశవులుగా భావించి గౌరవించాలి. నువ్వు మాకు ఆ భగవంతుడైన ఆదినారాయణునితో సమానం, అందుకే నేను నిన్ను గౌరవించాం, పూజించాం. పూజ అయ్యాక నీకేదైనా వస్తువు కానుకగా ఇవ్వాలని నా కోరిక. ఏం కోరుకుంటామో కోరుకో, ఆ వస్తువు నీకు ఇస్తాను. కోరకుండా ఏదో నాకు తోచింది ఇవ్వడంలో ఉపయోగం ఉంది? కొంతమంది పట్టుకొచ్చి ఏవేవో ఇస్తారు, అవి మనకు ఉపయోగపడచ్చు ఉపయోగపడకపోవచ్చు. ఒక్కొక్కటి పట్టుకొచ్చి ఒక పంచి పెడతాడు, అది పంచే. అలాంటి పంచులలో ఏమిటి ఉపయోగం చెప్పండి? ఓ తువ్వాలు గుడ్డ ఇస్తాడు, ఈ తువ్వాలు గుడ్డ గట్టిగా ఒకసారి అలా జాడించామా నీళ్లలో, ఆ తర్వాత ఇంత గుడ్డ, అది గోచీకి ఎక్కువ పంచికి తక్కువ, దాంతో పేచీ కదా, ఏం ఉపయోగం లేదు. అలాంటి గుడ్డలు ఇవ్వకండి. పనికి మాలని పంచి ఒకవేళ మీకు ఇవ్వడం చేతకపోతే అయ్యా కాస్త కొనుక్కోండి అని చెప్పించేయండి, పర్వాలేదు. రామచంద్ర ఈ దరిద్రపు గుడ్డలను ఏం చేసుకోవాలో తెలియదు, ఇతరులకు ఇవ్వలేము. చూస్తూ చూస్తూ నాకు పనికిరాని ఇతరులకు ఎలా ఇస్తాను? కాబట్టి మనం ఇతరులకు ఏదైనా ఇస్తున్నామంటే ఆ వస్తువు వాడికి ఉపయోగపడాలి. ఉపయోగపడని వస్తువు అనవసరం, అంతకంటే మనకు తోచిన దక్షిణిచ్చి గంటేమని శాస్త్రం చెబుతున్నది. అందువల్ల ఈయన ఏమన్నాడు ఇప్పుడు ఈ యశ్వరాజు, నేనేదో నాకు తోచిన కానుక నీకు ఇస్తే అది నీవు ఉపయోగించుకోకపోతే ఉపయోగం ఏమిటి? అందువల్ల నీకు ఏది ఉపయోగమో ఆ వస్తువు కోరుకు. నువ్వు మహారాజు, ఇతరులకు ఇచ్చేవాడివే, కోరుకోవు. అయినా ఇప్పుడు మాత్రం కోరుకోవాలి. ఎందుకని? నేను తండ్రిని, తండ్రితో సమానమైన వ్యక్తి కోరుకోమన్నప్పుడు కోరుకుని తీరాలి, నాకేం వద్దనకూడదు. మళ్ళీ ఇక్కడ గొప్ప శాస్త్రధర్మం చెప్పాడంటే యశ్వరాజు, ప్రేమతో తన ఎంత తాను పెద్దవాడు ఏదైనా ఇచ్చినప్పుడు తీసుకోకపోతే అది అహంకారం, అడిగితే యాచన. నువ్వు అడగట్లేదు, అడిగామనుకో అది యాచన. నేను ఇస్తే పుచ్చుకోలేదు అనుకో, నీకు దురహంకారం ఉన్నట్టు లెక్క. అందుకే నేను ప్రేమతో నీకేం కావాలో అడగమంటున్నాను, అడిగి తీరాలి, నేను తండ్రితో సమానం, నీకేం కావాలో కోరుకో. అనగా కోలయాసుడు ప్రేమగా నమస్కరించి భక్తితో నమస్కరించి, దేవా నా ఇంట్లో సువర్ణం ఉంది, రత్నాలున్నాయి, వస్త్రాలున్నాయి, భోజన భాజనాలన్నీ ఉన్నాయి. భాజనము అంటే కంచం, అన్నం తినడానికి పనికొచ్చే పాత్రలని భాజనం అంటారండి, గుర్తుపెట్టుకోండి. భోజన భాజనాదులు అని మన వాళ్ళు ఎందుకన్నారంటే భోజనం ఉండొచ్చు కానీ భోజనం తినడానికి కంచం లేకపోతే ఎలాగా? ఒక్కోసారి మీ కంచం మీరే, మీ ప్లేట్ మీరే తెచ్చుకోండి అంటారు, అందుకే పులిహార పెడతారు. కానీ పులిహార పెట్టే ప్లేట్లు మనం తెచ్చుకోవాలట. అలాగా భాజనములు కూడా మా ఇంట్లో ఉన్నాయి, భోజనాలే కాకుండా. ఇక మా తండ్రి గారు బతికొండ కారణం చేత ఆ తండ్రి గారు కూడా ఉత్తముడు, సంపద కలిగిన వాడు, బలవంతుడు అవడం వల్ల నాకు ఏ కొరత లేదు. అన్నిటికంటే నాకు భగవంతుడిచ్చిన గొప్ప వరం మహానుభావుడైన తండ్రి, పూజ్యురాలైన తల్లి. తల్లిదండ్రులు బ్రతికొండగా కుమారుడికి ఏం కొరత ఉంటుంది? ఉత్తములైన తల్లిదండ్రులు ఉండగా పిల్లలకి ఏమి కొరత ఉండదు. ఇక్కడ ఒక గొప్ప పద్యాన్ని మారణ గారు మనకు అందించాడు. జనక భుజావనీజముల చల్లని నీడ వసించియుండు నందనులు జగంబునల్ సుఖులు తండ్రి మృతుండయి చన్న పెన్ననాడ నిజ కుటుంబ భారముగడంగి వహించుచు తీవ్ర దుఃఖ వేదన బడువారు అపుణ్యులు విధాతృని చేత భుజంగమేశరా. ఓ నాగేశ్వర నాగరాజ, ఎవడదృష్టవంతుడు, తండ్రి ఎక్కువ కాలం జీవించి ఆ తండ్రి ఎక్కువ కుటుంబ భారం వహిస్తూ ఉంటే, పిల్లలకు ఎక్కువగా కుటుంబ భారం లేకుండా ఉంటే ఆ తండ్రి నీడలో ఉన్న కొడుకు అదృష్టవంతుడు. తండ్రి ఓ చెట్టుట, ఆ తండ్రి అనే చెట్టు నీడలో సుఖంగా బతికే కొడుకులు అదృష్టవంతులు. కాబట్టి తండ్రి బతికొండగా, ఎక్కువ కాలం బతికొండగా పిల్లలు తల్లిదండ్రుల యొక్క ఆలనా పాలనలో పెరిగితే ఇంకంతకంటే యోగం ఎక్కడున్నది? అటువంటి వాడు యోగజాతకుడు. కొంతమంది దురదృష్టవంతులు అయి ఉంటారట. వాడు ఎటువంటి వాళ్ళు, తండ్రి మృతుండయి చన్న, తండ్రి చిన్నప్పుడే చచ్చిపోతాడు, దాంతో చిన్నప్పటి నుంచి దిక్కు లేకుండా అయిపోతారు. అందులో ఇంటికి పెద్దవాడైతే పెన్న నాడ నిజ కుటుంబ భారం వహించి, చిన్నప్పుడే కుటుంబ భారం నెత్తి మీద పడి ఇత్తమ్మళ్ళనో చెల్లెళ్ళనో అక్కలనో వీళ్ళందరినీ చూసుకుంటూ తాను బ్రతికి వీళ్ళని బ్రతికించి జీవితంలో పైకి రావడానికి నిరంతరం కష్టపడేటటువంటి కుమారుడు ఉన్నాడే, వారు అపుణ్యులు, పుణ్యం లేనివాడు. పూర్వపాపం వల్ల, కర్మయోగం వల్ల చిన్నప్పటి నుంచి ఈ కష్టాలు నెత్తి మీద పడతాయి. విధాతృని చేత భుజంగమేశ్వర, ఎంత మంచి మాట చెప్పాడండి. ఇది మనం జీవితంలో చూస్తున్నాం కూడా. తల్లిదండ్రులు పిల్లల్ని జాగ్రత్తగా పెంచి పెద్ద చేసి ఎక్కువ కాలం కుటుంబ బాధ్యత వాళ్లే నెత్తి మీద పెట్టుకుని పిల్లల్ని ఏ 30 ఏళ్ళు దాటాకో, 40 ఏళ్ళు దాటాకో అప్పుడే కుటుంబ భారంలోకి అడుగుపెట్టేలా చేస్తారు. అంతకాలం వీళ్లే జాగ్రత్తగా చూస్తారు. అప్పుడు ఆ పిల్లలు ఎంత అదృష్టవంతులు. తల్లిదండ్రుల ధర్మమానని అన్నం తిన్నారు, చదువుకున్నారు, ఉద్యోగము వ్యాపారము ఇవన్నీ వారసత్వంగా పొందారు, దీన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. కాబట్టి అటువంటి తల్లిదండ్రులు ఉన్న పిల్లలు అదృష్టవంతులు. అలా కాకుండా తల్లిదండ్రులు చిన్నప్పుడే చచ్చిపోతే ఏం చేయాలో తెలియదు, కుటుంబ భారం నెత్తి మీద పడుతుంది, ఈ భారం తట్టుకోవాలి, దానికి తోడు ఈ ఇంట్లో ఉన్నటువంటి అన్నో తమ్ముడో చెల్లో వీళ్ళో నెత్తి మీద పడతారు. వాళ్ళు ఏమో ఒక్కోసారి తిడతారు, తెప్పుతారు, దారిద్ర్యం బట్టి పీడిస్తూ ఉంటే ఇంత కుటుంబ భారం వహించి వీళ్ళందరినీ పైకి తీసుకురావటం శక్తికి మించిన పని అవుతుంది. ఈ పనిలో పైకి రాలేక గిజగిజలాడే వాళ్ళు ఉన్నారే, వారు అపుణ్యులు. ఇదంతా నేనేం చెప్పట్లేదు సుమా. ఈ పురాణములో చెప్పే ప్రతి వస్తువు కూడా మహానుభావుడైనటువంటి వేదవ్యాసుల వారు మూలంలో చెప్పారు, తెలుగులో మారణ గారు చెప్పారు. నేను ఆ పురాణాన్ని మీకు వివరిస్తున్నాను. కాబట్టి నేను ఈ విషయంలో అదృష్టవంతుడిని చెప్పుకున్నాడు ఆయన. మా నాన్న బతుకున్నాడు, నాకు వయస్సు ఉంది, రాజ్యభారం తండ్రే వహిస్తున్నాడు, ఇప్పటికీ తల్లి నాకు అన్నం పెడుతోంది, ఐశ్వర్యానికి లోటు లేదు, దేనికి లోటు లేదు, ఇంకా నాకేం కావాలి? నేను నిజంగా పుణ్యాత్ముడిని, ఈ విషయంలో నేను పుణ్యాత్ముడిని. ఎందుకంటే నా రాజ్యంలోనే ఎంతోమంది తల్లిదండ్రులు పోయి కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, అటువంటి వాళ్ళని నేను చూశాను కాబట్టి ఆ దరిద్రోపయోగం నాకు లేదని ఆనందపడుతున్నాను. నాకు తండ్రి దయవల్ల ధనం తృణంతో సమానం, గడ్డి పరకతో సమానం, యవ్వనం ఉన్నది అది బయటవాడు నాకు ఇవ్వక్కర్లేదు, పరాక్రమం ఉన్నది, యవ్వనం ఉన్నది, ఆరోగ్యము ఉన్నది, ఇంకెటో చెడిపోయి మీపోటి పెద్దల యొక్క ఆశీర్వచనం ఎప్పుడు లభిస్తుందని చూస్తున్నాను. ఎంత అదృష్టవంతుడంటే వేల సంవత్సరాలు తపస్సు చేసి కూడా పాతాళ లోకంలో ఉన్న నీలాంటి పుణ్యాత్ముల్ని మేము చూడలేం మానవులం. అటువంటిది మరి ఏ జన్మలో పుణ్యమో, లేక నీ కరుణయో నీ కొడుకుల ప్రేమయో నన్ను పాతాళ లోకానికి తీసుకొచ్చింది. విష్ణుమూర్తికి పానుపుగా ఉండే ఆదిశేషుడు ఎక్కడ? పరమేశ్వరుడి మెడలో నిత్యం ఆభరణంగా ఉండే వాసుకి ఎక్కడ? ఆ ఇద్దరికీ తమ్ముడివై ఇంత పాతాళ లోకాన్ని పరిపాలిస్తున్న అశ్వతురుడనే నాగరాజువు నువ్వెక్కడ? భూలోకంలో సామాన్య మానవుడి దౌర్భాగ్యుడి నేనెక్కడ? నాకు నీ పాద దర్శనం ఎలా దొరుకుతుంది? అది దొరికింది, ఇంకెంతకంటే నాకేం కావాలి? నాకేం వద్దన్నాడు ఆయన. నేను తిరస్కరించలేదు, కానీ నాకెంతకంటే ఏం కావాలి? భగవంతుడు దర్శనమిస్తే మణులు కావాలి, మాణిక్యాలు కావాలని ఎవడు కోరుతాడు? కాబట్టి నాకేం వద్దు, ఒక్కటి మాత్రం కోరుతున్నాను. అదేమిటో తెలుసా? నీ కరుణ మాత్రం ఎల్లప్పుడూ నా మీద ఉండాలని కోరుతున్నాను. నువ్వు నన్ను కరుణించే వరం ప్రసాదించు.